अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं त्वयिपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः सद्गुरువుల యొక్క కటాక్షంతో మనం ప్రారంభించుకున్న శ్రీమద్ భాగవత మండల దీక్షా ప్రవచన కార్యక్రమంలో మూడో రోజు కార్యక్రమంలోకి ముందుగా మనం అడుగుపెట్టేసి జగద్గురుని ప్రార్థన చేసుకుందాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావతూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాంకుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం.
పరమ పూజ్య సద్గురువుల యొక్క కటాక్షం మన మీద సంపూర్ణంగా ఉంది గనకే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సుఖయోగీంద్రుడు అవధూత, వినేవాడు పరమ వైరాగ్య సంపన్నుడు, సంపూర్ణ భక్తి కలిగిన వాడు. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగింటిలో ఏది లోపించినా మానవుడు పునర్జన్మ ఎత్తుతాడు. అందులో కలియుగ వాసులకి మిగతా వాటన్నిటికంటే భక్తి మార్గమే తరించడానికి సులభమైన మార్గంగా ప్రధాన మార్గంగా భాగవతం చెప్పింది. అందుకే నారద భక్తి సూత్రాలు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసీ అంది. అంటే మోక్షమిచ్చేందుకు చాలా వస్తువులున్నాయి, కాని వాటిల్లో భక్తి అన్నిటికంటే గొప్పది. భక్తికి మించిన గొప్ప సాధనం మరొకటి లేదు. ఎందుకంటే వైరాగ్యము అనే ఒక పదం తీసుకుందాం, దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం మానవ జీవితంలో చాలా కష్టం. రాగము అంటే అనుబంధం, ప్రేమ. విరాగము అంటే దేని మీద ప్రేమ లేకుండా ఉండడం, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం. ఆ విరాగము యొక్క లక్షణమే వైరాగ్యం. అనగా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి సంబంధించిన ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉంటే దానికి వైరాగ్యం అని పేరు. అలా ఎలా ఉంటుంది, రోజు ఈ ఆసనం మీద కూర్చోగా ఈ ఆసనం కావాలనే కోరిక నాకే వస్తోంది. అంటే ఇలా రోజు ఒక వస్తువు మీద మనకి తెలియకుండా వ్యామోహం వస్తోంది, ఆ వస్తువుని మనం ఇంటికి పట్టుకుపోతున్నాం. ఇలాంటి ఒక ఆసనం వెంటనే నాకు లాస్ట్ ఇయర్ పంపించారు కూడా. ఎందుకు చెబుతున్నాను, ఇలా ఒక ఆసనం మొదలుకుని ప్రతి వస్తువు మీద ఏదో ఒక సందర్భంలో వ్యక్తికి వ్యామోహం లేకుండా ఉండడం చాలా కష్టం. అందువల్ల వైరాగ్య సంపన్నుడు ఎవడైనా ఉన్నాడు అంటే సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నారు. ఒకడు సుకుట్ట, రెండవడు నరుని సకుడు. నరునికి సకుడెవరు, కృష్ణుడు. వాళ్ళిద్దరికీ తప్ప వైరాగ్యం అంత తేలిగ్గా అందరికీ రమ్మంటే రాదు. కాబట్టి వైరాగ్య సంపన్నులై తరించడం కష్టం. పోనీ జ్ఞానం అందామా అంటే సర్వప్రాణులలో పరమాత్మని మనం చూడడం ఎంత కష్టమండి అనుకుంటాం, కానీ ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తే ఏ వ్యక్తి మీద మనకి ద్వేషం ఎందుకు వస్తుంది, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఒక్కొక్కప్పుడు మనకి ఎందుకు కోపం వస్తున్నది, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఎందుకు ప్రేమ కలుగుతోంది అంటే సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం ఉంటే ప్రతి ప్రాణిలో సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. కానీ వాళ్ళ పండితులే ఇంకో పండితుడి మీద తెల్లవారు లేస్తే ఒంటికాల మీద లేస్తున్నారు, ఇంక వీళ్ళు పండితులు ఎలా అవుతారు. అందుకే వివేకానందుల వారు ఒక మాట అన్నారు, నువ్వు పండిట్లా ఉండు బ్యాండిట్లా ఉండకని. ఇవాళ చాలామంది మనం బందిపోటులు అయిపోతున్నాం తెలియకుండానే. కాబట్టి సంపూర్ణ జ్ఞానము కష్టమే. ఇక వైరాగ్యం ముందే ఉండదని ముందే చెప్పాం, మిగిలిందల్లా భక్తి. ఈ భక్తి ఎంతో కొంత కష్టం వచ్చినప్పుడో సుఖం వచ్చినప్పుడో పరమాత్ముడు అనేవాడు ఉన్నాడని కొంచెం నమ్మితే చాలు, ఆ మాత్రమునకే ఆయన అనుగ్రహిస్తాడు. పూర్తిగా కూడా నమ్మక్కర్లేదట. అన్ని వేళలా మనం భగవంతుడిని నమ్ముతున్నామా అంటే అది చెప్పలేము, కానీ కష్టం వస్తే మాత్రం ప్రతి వ్యక్తికి భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ కాలంలో పొద్దున్న ప్రదక్షిణలు చేస్తాడు, యజ్ఞాలు చేయించుకుంటాడు, అభిషేకాలు చేయించుకుంటాడు, మళ్లీ సుఖం రాగానే భగవంతుడిని మర్చిపోతాడు. కానీ కనీసం కష్టం వచ్చినప్పుడైనా ఆయన ఉన్నాడని నమ్మి తలుచుకుంటున్నాగా, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి పరీక్షి నరేంద్ర, మోక్షం పొందడానికి తరించడానికి భక్తి యోగం కంటే గొప్ప యోగం మరొకటి లేదన్నాడు ఆయన. ఈ జగత్తంతా హరిమయమని గ్రహించు. హరిమయము
విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే
అత్యద్భుతమైన పద్యం. పోతన గారి జీవిత చరిత్రలో కొన్ని అపూర్వమైన పద్యాలు, ఆయన కూడా ఇష్టపడిన పద్యాలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నారు. ఆయన జీవిత చరిత్రలో ఆయన శిష్యులు ఆ విషయం రాశారు. అటువంటి వాటిలో ఈ పద్యం చాలా గొప్పది. అందుకే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా తిరుపతి పెడుతూ ఉంటే చాలా స్లోగన్స్ రాశారు కదా, అందులో ఒక చోట హరిమయము విశ్వమంతయు అని పోతన గారి పద్యపాదాన్ని రాసి ఉంచుతారు. ఈ జగత్తంతా హరిమయము, విశ్వములో హరిలేని వస్తువు ఒక్కటి కూడా లేదు. అసలు విష్ణు అంటేనే అర్థమేమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉండువాడు గనక ఆయనకి విష్ణువు అని పేరు వచ్చింది. అందుకే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషత్కారః అని ఎత్తుకోవడమే విశ్వంతో ఎత్తుకున్నది. విశ్వమే హరి, హరియే విశ్వము. కాబట్టి విశ్వమంతా హరిమయం, హరి విశ్వమయుడు, ఇందులో సందేహం ఏమాత్రము లేదు. హరిమయము కాని ద్రవ్యము అనగా శ్రీహరి లేని వస్తువు పరమాణువు లేదు అన్నాడు. ఒక్క పరమాణువు కూడా హరి లేకుండా ఉండదు. అందుకే అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నవాడు గనక, అంతటా ఉన్నవాడు గనకే ప్రహ్లాదుడు పిలవగానే స్తంభంలోంచి వచ్చాడు. ఈ పద్యం రోజు కంఠస్థం చేసి చదువుకుంటే వారి హృదయంలో హరి ఉంటాడు అని పోతన గారు స్వయంగా చెప్పుకున్న మాట. ఈ పద్యం మీరందరూ ఇంకొకసారి నేను చెబుతానండి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే ఇది ఎంత హాయిగా అర్థమైంది. హరి లేని వస్తువు పరమాణువు కూడా లేదు ఈ సృష్టిలో. విన్నావా, మీ పాండవ వంశానికే తిలకుడివైన నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. కాకపోతే హరి అంతటా ఉన్నాడు కదా అని అందరితో సాంగత్యం చెయ్యకు, ఎందుకంటే అందరినీ హరిగా చూసే స్థాయి నీకింకా రాలేదు గనక. హరి లేని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగని అన్నిటితో స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని నువ్వు తట్టుకోలేవు. ఉదాహరణకి పులిలో కూడా విష్ణు ఉన్నాడు, అలాగని పులి దగ్గరికి పెడతావా? పులి నోట్లో తల పెడతావా? ఎందుకంటే ఆ పులిలో ఉన్న విష్ణువు ఈ ప్రాణిని తినడం కోసం ఆవిర్భవించిన విష్ణువు కనుక పులి నోట్లో తల పెట్టకూడదు. అలాగే ఈ భూమండలంలో కొంతమంది హరి సాంగత్యం వల్ల పుట్టినప్పటికీ హరి ద్వేషంతో పుడతారు. వారు నీచులు, దుర్జనులు. దుర్జనులతో సాంగత్యం చెయ్యటం మహాప్రమాదం కనుక సాధ్యమైనంత వరకు ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఎక్కువ రాసుకోవాలి, ఎవరితో ఎక్కువ పూసుకోవాలి, ఎవరికి దూరంగా ఉండాలో జ్ఞానముతో గ్రహించి, అనుభవముతో గ్రహించి వారికి దగ్గరగా దూరంగా ఉండడమే నిజమైన భక్తి. మనకి తెలుస్తుంది, ఓసారి ఒకటి వల్ల మోసపోయాం, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళామంటే మనం కావాలని చేజేతులారా భ్రష్టులం అవుతున్నాం అని అర్థం. అస్తమానము మోసం చేస్తున్నవాడు ఎంత కపటంతో మనకి దండం పెట్టినా ఆ నమస్కారం వెనకాతలు ఉన్నవాడి దురూహ మనకి తెలియాలి. తెలియకపోతే మనలో జ్ఞానం లేనట్టే. పదే పదే మోసపోవడం కూడా మన అజ్ఞానం అన్నాడు. అందువల్లే సాంగత్యం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎవడితో పడితే వాడితో స్నేహం చేయకు, ఎవడితో పడితే వాడితో ఎక్కువ పూసుకోకు, సజ్జనులతో స్నేహం చెయ్యి. సజ్జన సాంగత్యం నిన్ను ఉత్తమ స్థాయికి తీసుకెడుతుంది. దుర్జన సాంగత్యం నీలో దుర్వ్యసనాలు పెంచుతుంది. రోజు తాగుబోతైన వాడితో తిరగ్గా తిరగ్గా వాడు తాగుతున్నాడు, మనం కూడా ఎందుకు తాగకూడదు అనిపిస్తుందిట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని పూర్వకాలంలో ఋషులు ఏం చేసేవారో తెలుసినా, మాట వరసకి కూడా ఎవరితో పడితే వారితో తిరిగి ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు. ఇవాళ పొద్దున్న ఒక తమాషా జరిగింది. నేను ఒక పద్యాన్ని, పోతన గారి పద్యాన్ని తెల్లవారుజామున చదువుకుని, ఎందుకో నాకు చీటికి మటికి మధ్యకాలంలో రాత్రి 12 దగ్గర నుంచి 3 దాకా నిద్ర పట్టడంలా కారణాలు అనేక ఉంటాయి, ఆ సాధన ఇప్పుడు మీకు చెప్పడం అనవసరం. 3 పోతన గారి పద్యం ఒకటి చదువుకున్నాను, ఇప్పుడు చెప్పబోయే పద్యం అది. ఆ పద్యం చదువుకుని పడుకున్న కాసేపటికి ఒక అందమైన స్వప్నం లాంటి దృశ్యం కనపడింది. అది అవునా అంటే స్వప్నం, కాదా అంటే నిజం. అంటే స్వప్నమో నిజమో అది జగద్గురువులు చెప్పవలసిందే. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో భారతీతీర్థ మహాస్వామి వారు, ఆయన్ని మాత్రమే మహాస్వామి అనాలి, తక్కిన వాళ్ళని మహాస్వామి అని అనడం అంత న్యాయం కాదు అని కొన్ని శాస్త్రాల ప్రకారం చెప్పాలి. కొంతమందిని మాత్రమే మహాస్వాములు అనాలి. సాక్షాత్తు శంకరాచార్యులు వారు మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకి దక్షిణాదిలో శృంగేరిలో తన చేతితో స్వయంగా ఒక పీఠాన్ని స్థాపించారు. అలాంటి మహాత్ముల యొక్క చేతితో స్థాపింపబడిన పీఠానికి ఇప్పుడు ఆయన ఆది శంకరాచార్య పరంపరలో ఉండి శంకరుడే తానై ఉన్నారు. శంకరులు ప్రతిష్ఠించిన ఆ పీఠంలో ఉన్నవాడు ఎవరుంటే వారే శంకరులు. ఆయన ఇంచుమించుగా 4 గంటల సమయంలో స్వచ్ఛమైన ముఖంతో, కిలకిలలాడుతున్న నవ్వుతో, అంత స్వచ్ఛంగా అంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. ఒత్తప్పుడు పాదాలకి దండం పెట్టి సంస్కృతంలో మాట్లాడాం. ఆయన దగ్గర చాలాసేపు కూర్చునే భాగ్యం 1-2 సార్లు దక్కింది. చాలా కాలం క్రితం ఒకప్పుడు అవధానం కూడా చేశాను, మీకు ఆ విషయం తెలియకపోవచ్చు. కానీ ఇవాళ తెల్లవారుజామున స్వచ్ఛంగా కనబడి రోజు అక్కడ జరుగుతున్న భాగవతం నేను వింటున్నాను, చాలా సంతోషించానని దీవించారు. ఆయన నిజానికి కిరీటం నెత్తిమీద పెట్టుకున్న సుకుడి లాంటి వాడు. వాళ్ళకి ఆ కిరీటాలు దేనికి అనుకుంటున్నారు, అవేం కాదు, విష్ణువు లాంటి వాళ్ళు. అలాంటి వైరాగ్య సంపన్నుల యొక్క పద్యం ఇది, అందుకు చెబుతున్నాను. వాళ్ళు తినేది ఎలా ఉంటుందో, వారు ఎలాంటి సాధన చేస్తారో, అవి దగ్గరున్న వాళ్ళకి తప్ప దూరంగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది. దూరంగా ఉన్నవాడు ఆయన కూడా మనలాగే చక్క బిల్డింగ్లో ఉన్నాడేమో, ఆయనకు కూడా అప్పుడప్పుడు కిరీటం పెట్టుకుంటున్నారేమో, ఆయన కూడా మనలాగే భోజనం చేస్తున్నారు అనుకుంటారు. ఆయన ఏం భోజనం చేస్తున్నారో, ఏ సాధన చేస్తున్నారో జ్ఞాన దృష్టికి అర్థమైతే అబ్బా ఇంత సామాన్య జీవితం వీరిది అనిపిస్తుంది. యమ నియమాది అష్టాంగ మార్గములతో పండిపోయిన పరమ గురువులు అన్నమాట వాళ్ళు. అటువంటి పద్యం పోతన గారు ఇక్కడ రాశారు, సుకుడు చెప్పిన పద్యం. నాయనా పరీక్షిత్తు, నిజమైన యోగులు ఈ భూలోకంలో ఎక్కడికి పడితే వెళ్ళి అక్కడ భోజనం చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. పడుకోవడానికి దేవుడు స్వతసిద్ధంగా ఇచ్చిన భూమి ఉన్నది. ఈ కమనీయమైన భూమి మీద పడుకోక పడుకోవడానికి మెత్తని పరుపులు ఎందుకు? యోగులైన వారికి మనం పరుపుల మీద పడుకున్నా నేల మీద పడుకున్నా నిద్ర నిద్రే. కానీ మహాత్ములైతే ఈ భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టి ఊరికే మనలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మెప్పించడానికి మనం ఇచ్చిన పరుపు సేకరిస్తే సేకరించవచ్చు, కానీ తక్కిన వేళల్లో కటిక నేల మీదే పడుకుంటారు. పడుకోవడానికి ఈ దూది పరుపులేలా అన్నాడు ఆయన. సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. భగవంతుడు మనకి చేతులిచ్చాడు. అందుకే పూర్వకాలంలో అత్తిరి లాంటి ఋషులు కంచాలు ఆకులు వేసుకోకుండా చేతిలో పెట్టవమ్మా అని చేతిలో వేయించుకుని తినేసేవారట, మంచినీళ్లు చేతిలో పోయించుకు తాగేవారట. భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చిన ఈ 2 చేతులు ఉండగా తినడం కోసం బంగారంతోటో వెండితోటో తయారు చేసిన కంచములెందుకు, పాత్రలెందుకు? ఆ పాత్రలతో పనిలేదు జ్ఞానులకి. భోజన భాజన పుంజమేల, భోజనము చెయ్యడానికి పనికొచ్చే భాజనము అంటే కంచం. కంచం లాంటివి వస్తువుల్ని భాజనములు అంటారు. అవెందుకు? వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేలా. భగవంతుడు మానరక్షణకి నాయనలారా కట్టుకోవడానికి నారచీరలు ఉన్నాయిరా, అవి కట్టుకోండి చాలన్నాడు. స్వాములైన వారు, జ్ఞానులైన వారు అలాంటి సామాన్యమైన వస్త్రములు కట్టడం మాని కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఎక్కడ ఆశిస్తారు? వారు పట్టు వస్త్రాలు ఆశ్రయించరు. గొన్న కొన్ని వసియంప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేళ. ఇక తపస్సు చేసుకోవడానికి గుహలు ఎన్ని లేవు, అలాంటి కొండ గుహలు మాని అత్యున్నతమైన మందిరాలలో నివసిస్తారా? ఇక వీళ్ళు తినడానికి ఫలరసాదులు కురియవే పాదపములు, చెట్లు పళ్ళు ఇస్తున్నాయి, చెట్ల పళ్ళు తింటారు, వండుకున్న పిండి వంటల మీద వారికి కోరిక ఉండదు. స్వాదు జలములనుండవే సకల నదులు, పవిత్రమైన నీటిని నదులు ఇస్తున్నాయి. ఆ నదీ తీరంలో నివసిస్తూ ఆ నీళ్లు తాగుతూ పళ్ళు తింటూ కాయగూరలతో సామాన్య జీవితం గడుపుతారు. ఓ రకరకాల డ్రింక్స్ మీదకి వాళ్ళ దృష్టి వెళ్ళదు. ఏవో రకరకాలైన బాటిల్స్ తయారు చేస్తున్నారుగా, ఇవన్నీ వ్యర్థం. నిజం చెప్పాలంటే ఇవి తాగడం కూడా ప్రమాదం అండి. ఈ మధ్యన నిజంగా చెప్తున్నాను, థమ్సప్ అని ఒకటి పోస్తే మా దొడ్లో మొక్కలు తోట పెంచుతున్నాం ఆ పక్కన, ఆ తోటలో చీడ పడితే ఆ చీడ మీద ఈ థమ్సప్ పోయిగానే పురుగులు చచ్చిపోయాయి. ఆ పురుగుల్ని చంపేటటువంటి థమ్సప్ మన కడుపులో పోస్తే మన కడుపు ఏమవుతుందో ఆలోచించండి. మీరు అవి డ్రింకులు తాగుతున్నాం, హాయిగా నదీ జలాలు తాగండి, అవి మంచినీళ్ళు తాగండి అవి మానేసి, లేదా పవిత్రమైన గోక్షీరం తాగడం మాని పనికిమాలిన ద్రవ పదార్థాల జోలికి ఎందుకు ఎడుతున్నారు? పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు. శంకరాచార్యులు వారు వంటి వారు భిక్షాటనతో జీవించారు. ఎందుకంటే పుణ్య తీర్థాలలో ఇంకా పుణ్యస్థానాలలో ఎంతోమంది పుణ్య సతీమణులుండి వచ్చిన వారికి ఇంత భిక్షం పెడతారు. ఆ భిక్షం తిని జీవించక ఏదో వండుకుని రకరకాల పిండి వంటలు కావాలని వాటి మీద వ్యామోహం ఎందుకు చెందుతారు? ధనమదాంధుల కొలువేల తాపసులకు. డబ్బుందని కొందరికి అహంకారం ఉంటుంది. అందరూ ఒక రకంగా ఉంటారా? కొంతమంది ఎంత ధనమున్నా వినయంగా ఉంటారు, మరి కొంతమందికి అదేమిటో తెలియదు. 10 రూపాయలు ఇస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి, విచిత్రమైన గర్వం వస్తుంది. ధనము రాని క్రితం ఒక రకంగా ఉంటాడు, వస్తే ఒక రకంగా ఉంటాడు. అలాంటి ధనగర్వం కలిగినటువంటి వాళ్ళని దూరం పెట్టి ధనగర్వం లేని వారిని దగ్గరికి తీసుకునేవారే తాపసులు. అలాంటి తాపసులు ఇంత జాగ్రత్తగా ఉంటారు సుమా, అటువంటి వాళ్ళు జగద్గురువులు సుమా. అటువంటి జగద్గురువులను ఆశ్రయించి నువ్వు తరించు, అంతేకాని లౌకిక ప్రపంచంలో పడిపోకు. ఒకవేళ లౌకిక ప్రపంచంలో పడితే దానివల్ల నష్టం, హరికథలు వినాలనిపించదు. హరికథలు వినకుండా వ్యర్థంగా కాలం గడిపేవాణ్ణి సూర్యభగవానుడు తన కిరణములు ప్రసరించి ఆయువును అపహరిస్తాడు అని చెప్పారు భాగవతంలో. ఎవరైనా ఊళ్ళో భాగవతం జరుగుతూ ఉంటే, లేక భగవత్ కథలు జరుగుతూ ఉంటే, అవి వినకుండా వ్యర్థంగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తే, పనికి మాలినటువంటి పనులతో గడిపితే అటువంటి వారి ఆయువు ప్రతిరోజు కొంచెం కొంచెం తగ్గించేస్తాడు సూర్యుడు. ఆయువు నశించి చివరి రోజులలో రోగాల పాలై నశిస్తారు. అలా నాశనం పొందకుండా నిరంతరం జీవితాన్ని పరమార్థం చేసుకో అంటే భగవన్నామంతో కాలం గడుపు, పొరపాటును కూడా వ్యర్థ ప్రసంగంతో గడపకు. అన్నిటికంటే ఒకటి చెప్పనా, చీటికి వాటికి అస్సలు కోపం తెచ్చుకోకు. నన్ను ఇతరులు గౌరవించాలి అనే ఊహ నీకు రానివ్వకు. నువ్వు చిన్న పొరపాటు చేసావు, చాలా జ్ఞానివి, కానీ నువ్వు మంచినీళ్ళు అడగని వాడు ఇవ్వలేదు. ఆ కాస్తకి నీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నేను రాజుని, నేను రాగానే ఆయన ఎందుకు గౌరవించలేదు అని వచ్చింది. మనకందరికీ ఈ లక్షణం ఉంటుందండో. ఒక్కొక్కప్పుడు మీకు నేనేం అసత్యం చెప్పడంలా, నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి అవమానం వచ్చిందా అని అనిపించేది. ఎవరైనా కొన్ని చోట్ల పురాణానికి పిలిచి మాట వరసగా పట్టించుకోకపోతే, ఇంత పండితుడిని ఇంత చదువుకున్నాక వీడు పిలిచి ఇలాగ అవమానిస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అనుకున్నాం. అది ఎంతనే చెప్పేది ఎప్పుడో 86లో మాట. ఆ తర్వాత వీళ్ళు గౌరవిస్తే ఏమిటి, గౌరవించకపోతేనేమిటి, నేను పురాణం చెప్పడానికి మూల కారణం నేను ధరిద్దామని. విన్నారా? విన్నవాళ్ళు ధరిస్తారు. చెప్పించారా? చెప్పించిన వాళ్ళు ధరిస్తారు. ఒకవేళ వాళ్ళు గౌరవించకపోతే నాకు వచ్చే కొత్తగా వచ్చే నష్టం ఏమిటి? ఈ కాస్త జ్ఞానం వచ్చాక ఇప్పుడు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. నేనని కాదు, దాదాపు ప్రతి పౌరాణికుణ్ణి అడగండి, మొదట్లో ఇలాంటి భావన ఉంటుంది. ఎందుకు గౌరవం లేని చోటికి వెళ్ళి పురాణం చెప్పడం అనిపిస్తుంది. కానీ ఈ గౌరవాలకి మర్యాదలకి లొంగకుండా ఉంటే, అతీతంగా ఉంటే వాడు తరిస్తాడు. నువ్వు రాజుని, రాగానే మంచినీళ్ళు ఇవ్వలేదు శమీకుడని రవ్వంత అహంకరించావు. ఆ అహంకారం నీకు ఇవాళ మృత్యువుని తెచ్చిపెట్టింది. ఇంత పెసర అహంకారానికే మృత్యు వస్తే, నిరంతరం అహంకరిస్తే ఎటువంటి మృత్యువులు వస్తాయో ఆలోచించు. కాబట్టి జ్ఞానులు ఏం చెయ్యాలి? అనుక్షణము ఈ అహంకారానికి దూరంగా ఉండాలి. ఈ వ్యర్థమైన గౌరవాదుల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వాడికి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైనా ఉత్తమ జన్మ వస్తుంది. ఆ ఉత్తమ జన్మలో నిరంతరం హరికథలు చెప్పి విని ఇతరులకు ఉపకారం చేసి తరిస్తారు. తాను తరించి 10 మందిని తరింపచేయడానికి మానవుడికి హరి యొక్క నామము కంటే, హరికథ కంటే మరొక మార్గం లేదు. ఇప్పుడు నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. పూర్వం విదురుడు ధృతరాష్ట్రుడికి చాలాసార్లు బుద్ధులు చెప్పాడు. ధృతరాష్ట్ర, నీవు చేసేది చాలా పొరపాటు, నీ కొడుకుల మీద ఉన్న వ్యామోహంతో అసలే పుట్టుకతో గుడ్డివాడివైన నువ్వు మళ్లీ గుడ్డివాడివైపోయావు, ప్రేమతో గుడ్డివాడివయ్యావు. ఇది వరకు జాత్యంధకారం, కాని ఇప్పుడు ప్రేమాంధకారం. ఈ అంధకారం మరింత ప్రమాదం. నా మాట విను, పాండవులకు వాళ్ళ రాజ్యం పంచియ్యి అని ఒకటికి రెండు సార్లు చెబితే నా మీద రవ్వంత కూడా ప్రేమ లేకుండా పాండవుల మీద పక్షపాతంతో నా కొడుకుల మీద ద్వేషంతో నా తిండి తింటూ నన్ను ద్వేషిస్తావా? ఎప్పుడైనా మంచి చెబితే అలాగే ఉంటుందండో. మహామూర్ఖులకి మంచి అందుకే చెప్పకూడదు. అందుకని ఈయన చెప్పాడు, చెప్పిన దానికి ధృతరాష్ట్రుడు కోపం వచ్చి నీ ఇష్టం వచ్చాడు తోటికి పో, పోతే పాండవుల దగ్గరికి పో, నా దగ్గర ఉండొద్దన్నాడు. అప్పుడు ఆయన విరక్తి కలిగి సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలకు పోయాడు. మళ్ళీ ఆయన ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఏడాది ఉండలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అయ్యో విదురుడు లేడు, ఆయన ఉంటే ఎంతో జ్ఞానం కలిగించేవాడు, అతనుంటే నాకు కొండంత బలం, వాడు లేడు, దుఃఖం వచ్చింది అనుకునేవాట. కొంతమంది పెచ్చంతే, ఎదురుగుండా ఉండి మంచి చెబుతూ ఉంటే కోపం వస్తుంది, అలాగని వాళ్ళు దూరం అయితే తట్టుకోలేరు. అలా తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు ఒకచోట శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఆప్తుడైన ఉద్ధవుణ్ణి చూశాడు. ఉద్ధవుడు అనేవాడు యాదవులలో చాలా గొప్పవాడు. ఆయన కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీకృష్ణుడు ఆయన్ను అనుగ్రహించి అచ్చం కృష్ణుడికి ఎలా ఆకారం ఉంటుందో అటువంటి ఆకారం ఇచ్చాడు. అందుకే ఉద్ధవుణ్ణి చూసిన వాళ్ళు ఉద్ధవుడే కృష్ణుడు అనుకునేవారట. తర్వాత కొంచెం ముఖాముఖి చూశాక కాదు కాదు కృష్ణుడెక్కడ ఈయనెక్కడ అనుకునేవారు, అది వేరే విషయం. సూర్యుడు సూర్యుడే, ప్రతిబింబం ప్రతిబింబమే. కానీ మొదట్లో ఉద్ధవుణ్ణి చూసిన వాళ్ళు భ్రమపడేవారట. గోపికలు కూడా భ్రమపడ్డారు. భాగవతం దశమస్కంధంలో భ్రమర గీతలను ఉంటుంది, అప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకు చెబుతానంటే ఉద్ధవునికి సారూప్యం ఇచ్చాడు. సారూప్యము అంటే తన రూపము వంటి రూపము. భగవంతుడైన విష్ణువు యొక్క భాగవతాన్ని నిరంతరం శ్రద్ధతో వింటే మీరు కూడా ఏదో ఒక జన్మలో సారూప్యాన్ని పొందుతారు, అచ్చం కృష్ణుడిలా తయారవుతారు. అప్పుడు ఆ కృష్ణుడు తన రూపం ఇచ్చిన కారణం చేత ఆ వ్యక్తిని శరీరం విడిచిపెట్టాక వైకుంఠానికి పట్టుకుపోతాడు. అలాంటి ఉద్ధవుణ్ణి విదురుడు చూచి కృష్ణుడి యొక్క ఎన్నో లీలలు అడిగాడు. ఆయన అన్నాడు, నాయన కృష్ణుడి గురించి చెబితే నా మనస్సంతా పరవళ్ళు తొక్కుతుంది. ఆ కృష్ణుడి యొక్క రూపం, ఆయన మాటలు, ఆయనతో పాటు స్నేహం చెయ్యడం, ఆయన పక్కన పడుకోవడం, ఆయనతో రథంలో ప్రయాణించటం, ఇవన్నీ నన్ను ఎంతో మురిపిస్తున్నాయి. అటువంటి కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళిపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇక నువ్వు కూడా ఇప్పుడు నన్ను ఏం అడగద్దు, కానీ ఒక పని చెయ్యి, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బదరీకి వెళ్ళు. అక్కడ సరస్వతీ నదీ తీరంలో మైత్రేయుడు అని ఒక ముని ఉన్నాడు. ఆ మైత్రేయుడిని అడిగితే కృష్ణ సంబంధమైన సృష్టి సంబంధమైన విషయాలు చెబుతాడు అన్నాడు. వెంటనే విదురుడు మహావేగంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ మైత్రేయ మహాముని శ్రీకృష్ణ ధ్యానం చేసుకుంటున్నాడు. మైత్రేయుడు అంటే సామాన్యుడు కాదు, దుర్యోధనుడికి తొడలు విరిగి కింద పడిపోతాడని శాపం పెట్టింది ఆయనే. దుర్యోధనుణ్ణి ఒరే సంధి చేసుకో పాండవులతో అంటే పకపకానవి ఇలా తొడలు తరుచుకున్నట్టువాడు. దాంతో ఆయనకి మండింది, మూర్ఖుడా, నేను నీకు నీతి చెబుతూ ఉంటే నువ్వు నన్ను అవమానించి తొడలు తరుచుకుంటావా? సందేహం లేదు, నీ రెండు తొడలు పిండి పిండి అయిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి, భీముడి గదాఘాతానికి పొడి పొడి చచ్చిపోతామనగానే ధృతరాష్ట్రుడు క్షమించండి, నా కొడుకుకి బుద్ధి చెప్పడానికి వచ్చి మీరు కూడా శాపం పెడితే ఎలాగా అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, నీ కొడుకు గనక పాండవులకి ఎంతో కొంత రాజ్యం ఇస్తే నా శాపం తనంత తానే తొలగిపోతుంది, ఇవ్వకపోతే నా శాపం నూటికి నూరు పళ్ళు ఫలిస్తుంది, నువ్వు నీ కొడుకు తేల్చుకోండి అన్నాడు. అయితే వాడు తేల్చుకోడుగా, వాడు కాళ్ళు విరగొట్టుకునే దౌర్భాగ్యుడు వాడు. అందువల్ల వాడు వినలేదు. చివరికి మైత్రేయ శాపం వల్ల వాడు తొడలు విరిగిపోయాయి. అంతటి మహాత్ముడు మైత్రేయుడు. ఈ మైత్రేయుడు గొప్పతనం ఇంకోటి ఏమిటో తెలుసా? క్రిందటి సంవత్సరం మనం పరాశర సంహితలో చాలా కథలు చెప్పుకున్నామే హనుమచ్చరిత్ర, ఆ హనుమచ్చరిత్ర అంతా మైత్రేయుడే పరాశరుడి దగ్గర విన్నాడు. అది కూడా మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. ఆయన పరమ హనుమద్ భక్తుడు, కృష్ణ భక్తుడు, జ్ఞాని, యోగి, విరాగి, మహామహిమ కలిగిన వాడు. ఆయనని చూడగానే విదురుడు సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడ్డాడు. పడి ఈ సృష్టి క్రమం, కృష్ణతత్వం, కృష్ణావతార విశేషాలు చెప్పమనగానే అప్పుడు ఆయన చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు, పరమాత్ముడైన విష్ణువు గురించి ఎవరు చెప్పగలరు? విష్ణువు కూడా చెప్పలేడు, ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకోలేనంత గొప్పతనం ఉన్నది. అటువంటి మహానుభావుడి యొక్క కథ చెబుతున్నాను విను. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా తానే వ్యాపించి నిండి తన మహామహిమతో తానే సృష్టి చేసి తన సృష్టిలో మళ్ళీ మంచి చెడు రెండింటినీ ఏర్పాటు చేసి అప్పుడప్పుడు దుష్ట శిక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తిన పరమాత్ముడు ఆ వాసుదేవుడు అనంతుడు. ఆయనకి నాలుగు రూపములున్నాయి. ఆ నాలుగింటికి వ్యూహ చతుష్టయము అని పేరు. అందులో మొదటి దాని పేరు వాసుదేవ, రెండవ దాని పేరు నారాయణ, మూడవ దాని పేరు ప్రద్యుమ్న లేక అనంత, ఇక నాలుగవ దాని పేరు అనిరుద్ధ. ఈ నాలుగింటికి వ్యూహ చతుష్టయమని పేరు. అందులో వాసుదేవుడంటే ఏమిటి, అంతటా వ్యాపించి అన్నింటినీ తనలో పెట్టుకుని గుణ రూప కర్మములు లేకుండా ఉండే ఒక అవ్యయ శక్తి. వాసుదేవ అనే శబ్దానికి నిజానికి అర్థమేం లేదు, అంతటా వ్యాపించిన వాడు, అంతా తనలో ఉన్నవాడు, ఏ రూపము గుణము లేనివాడు, ఇది ముఖ్య అర్థం. కాబట్టి వాసుదేవుడు అనే పేరుతో ఉండే పరమాత్ముడికి మనమనుకున్న ఈ రూపమేమీ లేదు. ఆయన నల్లగాను ఉండడు, తెల్లగాను ఉండడు, అంతటా వ్యాపించి ఉన్న ఒక చైతన్య శక్తి. అందుకే తిక్కన గారు కూడా ఉద్యోగ పర్వంలో ఎల్లయందును తావసియించుట ఎల్ల తనయందునుండుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అంటాడు. అంటే అన్నింటిలో తానుంటాడు, అన్నీ తనలో ఉంటాయి, అందువల్ల ఆయన వాసుదేవుడు. ఇంక రెండోది నారాయణుడెవరు, నిరంతరము క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకుని నాలుగు చేతులు ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా నీలమేఘఛాయ శరీరంతో ఉంటే ఆయనకి నారాయణుడని పేరు. నారము అంటే నీరు, నీరే నివాసముగా కలిగిన వాడు గనక నీటిలో ఉంటాడు గనక నారాయణుడు అన్నారు. ఆయనే ఈ భూమండలంలో అనేక అవతారాలు ఎత్తుతాడు. ఇంకా మూడోవాడు ప్రద్యుమ్నుడు లేక అనంతుడు అని పిలువబడే ఆదిశేషుడు. ఆయన ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు పక్కనే ఉండి ఆయనకి సాయం చేస్తూ ఉంటాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా దిగొచ్చాడు. ఆయన తక్కిన అవతారాల్లో బయటికి కనబడకుండా లోపలే ఉంటాడు, శరీరంలో ఉంటాడు. శరీరములో ఉండి బయటికి కనబడకుండా ఉంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండదు, అది అంశావతారం అవుతుంది. శరీరంతో ఆదిశేషుడు పక్కనుంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండడమే కాక ప్రజల చేత ఎక్కువ కీర్తింపబడుతుంది. అందుకే రామావతారానికి కీర్తి, కృష్ణావతారానికి కీర్తి, ఇంకా అవతారాలు కొండ చూడండి. ఎందుకంటే పక్కన ఆదిశేషుడు ఎక్కువ కాలం లేడు, అది కూడా పక్కన రూపంతో లేడు కాబట్టి, లోపల అంతర్లీనంగా ఉన్నాడు కాబట్టి. ఇంకా ఆఖరిది అనిరుద్ధుడు అని పిలువబడే రూపం. ఈ రూపం ఏం చేస్తూ ఉంటుంది, నిరంతరము దుష్ట శిక్షణ కోసమని ఆకాశ మార్గంలో తిరుగుతూ ఈ శ్రీ మహావిష్ణువుని ఎవరైనా కాదంటే వారి మీద యోగమాయని ప్రసారం చేసి ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దుష్ట శిక్షణకు కావలసిన ఆయుధాలు అందిస్తుంది, పరివారాన్ని అందిస్తుంది. ఈ వ్యూహ చతుష్టయంలో ముఖ్యుడైన శ్రీమన్నారాయణుడున్నాడే ఆయన అవతారమూర్తి. ఆయనకి మొత్తం 22 అవతారాలున్నాయి. అది మొట్టమొదట ఆదికాలములో స్వయంభువమును కంటే ముందు ఆయన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే పేరుతో నాలుగు రూపములు ధరించాడు. అంటే మొదటి అవతారం విష్ణుమూర్తి యొక్క అంశావతారం, విష్ణువులోని ఒక కొంచెం కళ ఈ సనక సనందనాదుల రూపంలో వచ్చింది. కాబట్టి మొదటి అవతారం సనక సనందనాదులు. వాళ్ళెప్పుడు 5 సంవత్సరముల పిల్లల కింద ఉంటారట, వాళ్ళు దిగంబరంగా ఉంటారు, తెల్లని కాంతితో మెరిసిపోతారు, జ్ఞానముతో ఉంటారు. వాళ్ళు కూడా దుష్ట శిక్షణకి విష్ణువుకి సాయం చేస్తారు. వాళ్ళు విష్ణువులోని ఒక భాగం. ఆ భాగం భాగంగా ఉండగా విష్ణువు విష్ణువు కింద ఉంటాడు. అది ఈ అవతారం యొక్క గొప్పతనం. అందుకే దానికి అంశావతారము అని పేరు. అంశావతారము, అంశాంశావతారము, కళావతారము, శక్తి అవతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారం అని 6 ఉన్నాయి. అందులో అంశావతారం అంటే ఏమిటి, ఈ సనక సనందనాదులు అంశాలన్నమాట. అంశాంశము అంటే మళ్ళీ అంశలో కల్లా తక్కువ, అంటే ఉద్ధవుడు, కపిలుడు వీళ్ళందరూ అంశాంశావతారాలు. కళావతారం అంటే శ్రీ మహావిష్ణువులోని కొన్ని కళలు, అనగా పరశురాముడైతేనేమి, లేకపోతే ఈ కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, యజ్ఞప్రోతులు, ఇవన్నీ కూడా కళావతారాలు. నాలుగవది ఆవేశావతారం అంటారు. కాసేపు భగవంతుడు ఆయనలో ఉంటాడు, తన పనైపోగానే తప్పుకుంటాడు. అలా తప్పుకునేటటువంటి అవతారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రాముడు రాగానే పరశురాముడిలో ఉన్న శక్తి వచ్చి రాముడిలో కలిసిపోయింది, అంటే ఇది ఆవేశం అన్నమాట. కాసేపు ఆ కళ ఉంది, ఆ కళ మళ్ళీ తప్పుకుపోయింది. ఆ తర్వాత పూర్ణావతారం, రాముడు పూర్ణావతారం, పరిపూర్ణావతారం అంటే శ్రీకృష్ణుడు. ఈ విధంగా అవతారములు 6 రకములుగా ఉంటాయి. వీటిల్లో 2వ అవతారము యజ్ఞవరాహ రూపం, స్వయంభవమను మొదటి మనువు. ఆ మనువు కాలంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించడం కోసం శ్రీ మహావిష్ణువు తెల్లని పంది రూపం ధరించాడు. ఆయనకి యజ్ఞవరాహమూర్తి అని పేరు. అది రెండవ అవతారం. మూడవసారి నారదుడనే పేరుతో అవతరించి తనను తానే గానం చేసుకుంటూ భక్తి మార్గాన్ని లోకంలో వ్యాపింపచేస్తున్నాడు. మూడవ అవతారం నారదావతారం. నాలుగవ అవతారం ధర్మదేవతకి మూర్తి అనే భార్య ద్వారా నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపములతో పుట్టి ఐకమత్యంతో ఉంటూ బదరీలో తపస్సు చేస్తూ భూలోకంలో దుష్ట శిక్షణ కోసం ఆ ఇద్దరు అవతరిస్తూ లోకాన్ని సంరక్షిస్తారు. ఈ నాలుగవ అవతారం నరనారాయణ అవతారం. ఇంకా ఐదవ అవతారం కపిలావతారం. కర్దమ ప్రజాపతికి దేవహూతి అనే పేరు కలిగిన భార్య ద్వారా కపిలుడు అనే పేరుతో నల్లని రూపంతో పుట్టి ఇప్పుడు సప్తగిరులలో కపిలతీర్థం అనేటటువంటి తీర్థాన్ని స్థాపించి ఈశ్వరుణ్ణి కపిలేశ్వరుడనే పేరుతో ప్రతిష్ఠించి సాంఖ్యయోగం అనే పేరుతో జ్ఞానాన్ని లోకానికి అందించి ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరం అంటే ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా అంటున్నామే అక్కడ ఉండి తపస్సు చేసుకుంటున్నాడు పాతాళానికి వెళ్ళి. ఆయన కపిలుడు. ఇది ఐదవ అవతారం. కపిలుని యొక్క అడవి గనక దానికి కపిలారణ్యం. ఆ కపిలారణ్య శబ్దం క్రమంగా కాలిఫోర్నియా అయిపోయింది అనమాట. అక్కడ ఉన్నాడు ఆయన పాతాళంలో. ఆరవ అవతారం అత్రి మహర్షికి అనసూయకి తనయంత తాను దత్తుడయ్యొచ్చి అత్రి కొడుకు గనక ఆత్రేయగా దత్తుడయ్యొచ్చాడు గనక దత్తాత్రేయగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. అటువైపు కనపడుతున్నాడు, వెనక భాగంలో నవగ్రహాలకు వెనక భాగంలో కూడా కనపడుతున్నాడు. ఈ దత్తాత్రేయుడు విష్ణువు యొక్క ఆరవ అవతారం. ఇది భాగవతం చెబుతున్నది, చాలా శ్రద్ధగా వినాలి. ఈ అవతారాల గురించి వింటే చాలు జీవితం చరితార్థమవుతుంది. ఇంకా ఈ దత్తాత్రేయ అవతారంలో అలర్కుడనేవాడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు, ప్రహ్లాదునికి యోగాన్ని ఉపదేశించాడు. అలర్క ప్రహ్లాదులను ముఖ్యంగా అనుగ్రహించిన గొప్పవాడు. ఇంకా చాలా మందిని అనుగ్రహించాడు కార్తవీర్యార్జునాదులని. ఆ తర్వాత ఏడవసారి ఆయన రుచి అనే ఒక ప్రజాపతికి ఆకూతి అనబడేటటువంటి ఆయన భార్యకి కొడుకుగా పుట్టి లోకంలో స్వయంభవమన్వంతరాన్ని రక్షించి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మహానుభావుడికి యజ్ఞుడు అని పేరు. కాబట్టి ఏడవ అవతారం యజ్ఞావతారం. ఇంకా ఎనిమిదోసారి నాభి అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు. ఆయన భార్య పేరు మేరుదేవి. వారిద్దరికి ఋషభదేవుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో పుట్టాడు. ఈయన కాలంలోనే పరమహంస మార్గం వచ్చింది. అంత పూర్వం హంస మార్గం లేదు. ఈ ఋషభుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో ఎనిమిదో అవతారంలో పరమహంసల గురించి లోకంలో చాటాడు ఆయన. ఈ పరమహంస తత్వాన్ని ఆయన మాత్రమే లోకంలో వ్యాపింపచేశాడు. హంసలు కైలాస పర్వతంలోని మానసరోవరంలో ఉంటాయి. అవి ఏం చేస్తాయి? పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తాయి. అంటే నీరు పాలు వేరు చేస్తే దాన్ని హంస అంటారు. పరమహంస అంటే ఏమిటి? పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టగానే పరమహంస నీరు కూడా పాలైపోతుంది. అంటే ఈ సృష్టిలో చెడ్డ మంచి రెండు ఉంటాయి. మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం? సహజంగా మంచి వాళ్ళని దగ్గరికి తీసి బాబోయ్ ఈ చెడ్డవాడితో స్నేహం చేస్తే కొంప ములుగుతుందని వాడు దూరంగా పెడతాం. కానీ పరమహంస మార్గంలో తన తపశ్శక్తితో తన జ్ఞాన మార్గంతో తన బోధనతో పరమ నీచుణ్ణి కూడా తన మార్గంలోకి లాక్కొస్తే వాడికి పరమహంస అని పేరు. అంటే మంచి చెడ్డ కలిసి ఉన్న ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి పరమ నీచుణ్ణి కూడా క్రూరుణ్ణి కూడా మహా పవిత్రుడిగా మార్చగలిగే శక్తి ఉన్నవాడు పరమహంస అంటారు. అది ఎంతో సాధన వల్ల కానీ అంత తేలిగ్గా రాదు. నిజంగా ఇప్పుడు చూడండి, ఓ బిందెడు పాలల్లో ఇంకో బిందెడు నీళ్లు పోసినా అవి తెల్లగానే ఉంటున్నాయా లేదా? ఎందువల్ల? పాల శక్తి అంత గొప్పది గనక. మనం అంత శక్తి కలిగిన పాల వలే ఉండాలి. నీళ్లని ఇముడ్చుకుని పాలు కింద కనబడేలా చెయ్యాలి. కానీ అదే నది దగ్గరికి వెళ్ళి నదిలో బిందెడు పాలు వస్తే ఈ బిందెడు పాలే ఉండవు. కాబట్టి సామాన్యుడైతే నదిలో కొట్టుకుపోయే పాలవలే ఇతరుల యొక్క చెడ్డలో తాను కొట్టుకుపోతాడు, మళ్ళా పాలల్లో మార్చలేడు. మహాత్ములైన పరమహంసలున్నారే, వాళ్ళు ఏం చేస్తారట? వాళ్లే పాలతో కూడిన నదిలే మారి సామాన్యులైన నీళ్లు అనే జనాలని తమలో కలుపుకుని వాళ్లను కూడా పాలగా మారుస్తారు. ఈ తత్వాన్ని వ్యాపింపచేసిన అవతారం ఋషభదేవావతారం లేక ఉరుక్రమ అవతారం. ఇది ఎనిమిదవ అవతారం. ఇంకా తొమ్మిదవ అవతారంలో వేణుడు అని ఒక నీచరాజు ఉన్నాడు. ఆ నీచరాజుని సంహరించాక బ్రాహ్మణులంతా కలిసి వాడి శరీరాన్ని మధించి అందులోంచి ఒకని పుట్టించారు. ఆయనకి పృథు చక్రవర్తి అని పేరు. పృథువు అనే పేరుతో 9వ సారి శ్రీ మహావిష్ణువు అవతరించి భూమిలో ఉన్నటువంటి సారాన్ని మళ్లీ పెంచి సస్యశ్యామలం చేశాడు భూమండలాన్ని. ఆయన ఆ అవతారం ఎత్తకపోతే భూమి అంతా సారం నశించిపోయి ఎడారైపోతుందిట. అందుకే భూమిని తిరిగి పంటలతో జలాలతో నిండేలా చేశాడు. భూమి మీద నిజంగా మళ్లీ తిరిగి జలములు వచ్చేలాగా పంటలు పండేలాగా చేసిన అపూర్వమైన అవతారం పృథు చక్రవర్తి యొక్క అవతారం. ఇంకా 10వ పర్యాయము 6వ వాడైన చాక్షుష మనువు కాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడు అని పేరు కలిగిన ఒకనొక మహారాజు గారిని రక్షించడం కోసం పెద్ద మత్స్యావతారం ఎత్తి ఆ మత్స్యావతారంలో ఆయన్ని రక్షించి భూమి మీద కావలసిన విత్తనాలు రక్షించి ఆయన్ని వైవస్వత మనువుగా మార్చాడు. ఇప్పుడున్న వైవస్వత మనువుకి పూర్వకాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడని పేరు. ప్రళయకాలంలో మత్స్యావతారంతో ఆయన్ని రక్షించాడు. అలా రక్షించి మనకి ఇప్పుడున్న మనువుగా 7వ మనువుగా అందించాడు. ఆ కాలంలోనే హయగ్రీవుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి, వాడికే సోమకాసురుడని కూడా పేరు, వాణ్ణి చంపి వేదములు రక్షించి విధాతకిచ్చాడు. ఇది పరమ పవిత్రమైన మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో మహాభయంకరమైనటువంటి తుఫానులు జగత్తంతా ప్రళయంలో నిండిపోగా సముద్రంగా మారిపోగా ఆ సముద్రంలో ఓడ కింద మారితాను వేదాలను రక్షించాడు. ఆయన ఎంత శరీరం ధరించకపోతే ఇంత సముద్రంలో ఈదాడు, ఇన్ని వేదాలు రక్షించాడు, ఈ ఓడను కాపాడాడు ఆలోచించండి. అందుకే భక్త జయదేవుడు చాలా అందంగా రాశాడు దాన్ని. ప్రళయ పయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే. ఓ కృష్ణ, నువ్వు పెద్ద ఓడగా మారి, అంటే నీ శరీరాన్ని పెద్ద ఓడగా మార్చి వేదాలని రక్షించి సోమకాసురుణ్ణి సంహరించి మళ్లీ సృష్టిని యథాప్రకారంగా నడిపావు, అటువంటి మేన శరీరం ధరించిన నీకు జయము కలుగుగాక అంటాడు ఆయన. ఇది ఈ మేనావతారం 10వ అవతారం. 11వ పర్యాయం క్షీరసాగర మథనం జరిగింది, అంటే ఈ మన్వంతరంలో జరిగింది. ఈ మన్వంతరంలో, వైవస్వత మన్వంతరంలో, క్షీరసాగర మథనంలో మందర పర్వతం వెళ్లిపోతూ ఉంటే కూర్మావతారం ధరించి దాన్ని పైకెత్తాడు. ఆ కూర్మావతారంలో పైన పర్వతం తిరుగుతూ ఉంటే ఆయన వీపు మీద చిన్న చిన్న మచ్చలు వచ్చాయట. ఆ మచ్చలు కూడా చూడడానికి ఎంత బాగున్నాయో, అవి ఎలా ఉన్నట్టే తాబేలు మీద చెప్పలు ఉంటాయి కదండి, ఆ చెప్పలు మచ్చల్లా కనబడ్డాయట. పర్వతం గిర్రం తిరగబట్టి కావోలు, ఆ తాబేలు మీద చిన్న చిన్న చెప్పలు వచ్చాయి అనుకున్నారండి జనం. అంత అందంగా వీపుని చూపించావు. ఇక తర్వాత 12వ అవతారంలో ఇదే క్షీరసాగర మథనంలో ధన్వంతరి అనే పేరుతో పుట్టి అమృతాన్ని చేత్తో పుచ్చుకొచ్చి దేవదానవుల మధ్యలో పంపకం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ధన్వంతరి 12వ అవతారం. 13వ అవతారం అమృతం రాగానే దేవదానవులు ఘోర యుద్ధం మొదలెట్టారు. రాక్షసులందరికీ నాయకుడు బలిచక్రవర్తి, దేవతలందరికీ నాయకుడు పురంధరుడు ఇంద్రుడు. ఈ ఇద్దరికీ మధ్యలో యుద్ధం వస్తే అప్పుడు భగవంతుడు అందమైన స్త్రీగా మారి తన చూపులతో రాక్షసుల్ని వంచించి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాడు. అటువంటి మోహిని రూపం ధరించాడు. అది 13వ అవతారం. ఇక 14వ అవతారంలో అతి భయంకరమైన నృసింహుడిగా మారి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. అది ఎంత అందంగా ఉందో అవతారం కూడా. తవకర్ర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఆయన చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ చేతులకి తామర పువ్వులకి రేకులున్నట్టుగా వేళ్లున్నాయి. ఆ వేళ్లకి చివర గోళ్లున్నాయి. ఈ గోరు చివర హిరణ్య కసిపుండిలా పట్టుకుని ఎత్తగానే అది ఎలా ఉందిట, తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలా ఉందిట. అంటే అంత హిరణ్య కసిపుడి శరీరం ఆయన గోటి చివర ఒక తుమ్మెదగా మారిపోయిందంటే ఆ గోరు ఎంతుందో ఆలోచించండి. ఏకంగా ఈ గోళ్లకి రక్తం అంటుకోవటం వల్ల తామర పువ్వుల ఎర్ర తామర పువ్వు రేకులో ఉండి ఎర్ర తామర పువ్వు రేకు మీద తుమ్మెద వాలినట్టుగా ఆ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడి శరీరాన్ని ధరించి లోక సంరక్షణ చేశాడు ఆ పరమాత్మ. ఇది 14వ అవతారం నరసింహావతారం. ఇంకా 15వ అవతారం బలిచక్రవర్తిని భంజించడానికి పొట్టివాడిగా వామనుడిగా వచ్చాడు. అతిథికి కశ్యప ప్రజాపతికి పుట్టుకొచ్చాడు. ఎర్రగా ఉండేవాడు ఆయన, ఉదయిస్తున్న సూర్యకాంతితో పుట్టాడు అరుణవర్ణంతో. ఇంకా 16వ అవతారంలో రేణుకాదేవికి జమదగ్ని మహర్షికి పరశురాముడనే పేరుతో అవతరించాడు. ఆ కాలంలో కార్తవీర్యార్జునుడి వంటి క్షత్రియులు చెలరేగి భూలోకంలో అధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉంటే 3 ఏళ్లు 21 పర్యాయాలు గండ్రగొడ్డలు పుచ్చుకుని తలలు నరికి అవతలు పారేశాడు. ఆ రాజుల యొక్క రక్తంతో కురుక్షేత్రం దగ్గర 5 మడుగులు ఏర్పాటు చేశాడు. వాటికే శమంత పంచకం అని పేరు. అప్పటికి గాని ఆయనకి కోపం తగ్గలేదట. ఆ తర్వాత ఆ మడుగుల్ని మళ్ళీ శివుణ్ణి ప్రార్థించి అందులో ఉన్న రక్తం పోయి అందమైన నీరు వచ్చేలాగా గంగను అందులో పడేలా చేశాడు. ఆ తర్వాత ఆ నీరు చాలా పవిత్రమైనది అయ్యింది. ఎప్పటికీ కూడా శమంత పంచకం కురుక్షేత్రంలో ఉంది. ఢిల్లీ వెళ్ళినప్పుడు హర్యానా స్టేట్ లో ఉంటుంది అది. ఢిల్లీ నుంచి 3 గంటలు ప్రయాణం చేశామంటే మనం కురుక్షేత్రం వెళ్లొచ్చు. ఆ శమంత పంచకంలో కనీసం 5 పర్యాయములు మా భక్తుల్ని తీసుకెళ్లి స్నానం చేయించాను. చాలా పర్యాయాలు అక్కడ కూడా కాసేపు భగవద్గీత భాగవతం చెప్పాను. అది దివ్య స్థలం, చూసి తీరవలసిందే. అదిగో అక్కడ పరశురాముడు శమంత పంచకాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 17వ మర్యాయం పరాశర మహర్షికి సత్యవతి అనేటటువంటి సుందరీమణి ద్వారా వేదవ్యాసుడనే పేరుతోటి పుట్టి వేదాలని విభజన చేసి లోకంలో కావలసిన ధర్మములన్నీ పంచిపెట్టి 5వ వేదం మహాభారతం రాసి మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములని పేరు కలిగిన 18 పురాణములు రాసి ఉశనస నారసింహ సౌర శక్త్యాది 18 ఉపపురాణాలు రాసి బ్రహ్మసూత్రములు రాసి లోకాన్ని తరింపచేశాడు. ఆయనే జగద్గురువు. ఈ ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు పుట్టాడు ఆయన. ఆయన గురు పూర్ణిమ కూడా మనకి ఈ పురాణ ప్రవచనంలో వస్తూ ఉన్నది మన అదృష్టవశాత్తు. అసలు లోకాలకి జగద్గురువుగా ప్రసిద్ధికెక్కాడు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క 17వ అవతారం, ఆ వేదవ్యాస మహర్షి యొక్క దివ్యావతారం, ఆయన మా తండ్రి అని చెబుతున్నవాడు శుకుడు మైత్రేయుడి ద్వారా చెప్పిస్తున్నాడుగా. అందుకని మధ్యలో గురువుగారికి ఒకసారి నమస్కరించాడు. ఆ తర్వాత 18వ పర్యాయం శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించాడు. అవతరించి పరశురాముడిలో ఉన్న తన కళ తిరిగి లాక్కుని నిజమైన రాజంటే ఈతడే అనిపించుకున్నాడు. ఏమి రాజండి అసలు? కొంతమంది కవిత్వం చాలా గొప్పది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి విభూతిని అంటగడుతూ కవిత్వాన్ని చొప్పించి భక్త జయదేవుడు గీత గోవిందం రాశాడు. అందులో రామావతారం వచ్చేసరికి ఆయన పులకించిపోయాడు ఏమిటో గాని ఒక అందమైన భావన రాశాడు. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే. మొత్తం భూమండలంలో 10 దిక్కులున్నాయట. ఎన్ని దిక్కులున్నాయి? 10 దిక్కులు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశానం, ఇవి 8 దిక్కులు కదా. ఆకాశం, భూమి, మొత్తం ఎన్ని? 10 దిశలు. ఈ 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకుల్ని పట్టి పీడించడానికి 10 తలలు ధరించాట రావణాసురుడు. అందుకని 10 తలలున్నాయి. ఈ 10 తలలతోటి వీళ్ళని తెగ పీడించాడు. దేవతలకి పూర్వం ఏం చేసేవారు? బలులిచ్చేవారు. అందుకని రాముడు ఏం చేశాట? 10 దేవతల్ని 10 దిక్పాలకుల్ని పట్టి పీడించావు కదా, అందుకని నేను వాళ్ళకి దానం చేస్తున్నాను నీ తలకాయలు బలి కింద అని 10 బాణములతో 10 తలకాయలు 10 దిక్కులకి వెదదల్లాట. అది భావన ఎంత బాగుందో చూడండి. వితరసి దిక్షు రణే కమనీయం దశముఖ మౌళి బలిం కమనీయం. కమనీయమైన వాడి యొక్క తలకాయల్ని బలిగా ఇచ్చాట. అది కూడా ఎంత అందంగా ఉందంటే, సాధారణంగా బలిచ్చేటప్పుడు తలకాయ నరిగితే జుగుప్సగా ఉంటుంది వాతావరణం ఆ రక్తంతో ఆ తలతో కొట్టుకుని. కానీ రావణాసురుడి తలకాయ ఎగిరితే ఎక్కడ రక్తం కాని అందులో జుగుప్స కాని లేకుండా అందమైన బలి కింద ఉందిటది. పిండి వంటలతో భోజనం పెట్టినట్టే ఉందిట. అంత చమత్కారంగా చంపేట రాముడు. ఆహా, అలా దిక్పాలకులకి రావణాసురుడి 10 తలకాయలు బలిగా ఇచ్చిన అపూర్వ అవతారం రామావతారం, అటువంటి రామశరీరాన్ని నీకు నమస్కారం అంటాడు. ఇలాంటి ఎన్ని భావనలు ఉంటాయో గీత గోవిందంలో జయదేవుడి దాంట్లో. అందుకే భక్త జయదేవుడి అష్టపదులు భక్తితో పారాయణ చేసేవాడు కూడా తప్పక భాగవతం చదివినంత గొప్పగా పుణ్యాన్ని పొంది తరిస్తాడు. ఇక ఆ తర్వాత 19వ పర్యాయం మళ్ళీ ఆయన బలరాముడిగా అవతరించాడు. ఆ బలరామావతారం ఎంత గొప్ప అవతారం అంటే, ఆయనేమో తెల్లగా ఉంటాడు, కట్టుకునే బట్ట చూస్తే నల్లగా ఉంటుంది, తెల్లని వాళ్ళు నల్ల బట్టు కట్టుకున్నట్టు ఆయన. అది ఎంత బాగుంది చూడ్డానికి,
వహ శివ పుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప.
బలరాముడు తన విశాలమైన తెల్లని శరీరానికి నల్లని బట్ట కట్టాడు. ఆ నల్లని బట్ట గాలికి ఏమవుతుంది, ఇలా కదులుతోంది. ఇప్పుడు ఫ్యాన్ ఇవ్వగానే మీకు ఆ బట్టలు ఏమవుతాయి, పంచె కట్టుకుంటే ఎగురుతాయి, ఫ్యాంట్ కట్టుకుంటే అది ఎగిరే అవకాశం లేదనుకోండి. ఈ ఎగురుతున్న కదులుతున్నటువంటి ఆయన పంచె ఎలా ఉందట గాలికి అంటే, ఆయన నాగలి దెబ్బకి భయపడినటువంటి యమునా నది వలె ఉందిట. ఒకప్పుడు బలరాముడు యమునా నది దగ్గరికి వెళ్ళి, ఏ యమునా, నేను నా భార్యలతో జలక్రీడలు ఆడదాం అనుకుంటున్నావు, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. అప్పుడు ఆవిడ ఆయన మాట వినలేదు, నువ్వు పిలిస్తే నదులు వస్తాయా, నదిలోకే నువ్వు రావాలి అంది. దాంతో ఆయన కోపం వచ్చింది, నేను జలక్రీడలాడడానికి రమ్మంటే ఈ భూమండలాన్నంతా మోసే ఆదిశేషుణ్ణి కూడా లెక్క చెయ్యవా అని యమునా నది మీదకి నాగలేసి ఇలా లాగేశాడు. వెంటనే యమునా నది పక్కకు వచ్చేసింది. దాంతో ఆవిడ వణికిపోయి, నాకు నీ శక్తి అర్థమైంది, నువ్వు చెప్పినట్టే వస్తాను అని అప్పటి నుంచి ఇప్పటికి కూడా బృందావనం దగ్గర ఇలా పక్కగా ప్రవహిస్తుంది రైవత పర్వతం దగ్గర, అక్కడ వంకర తిరిగి ఉంటుంది. ఆ వంకర బలరాముడు నాగలితో లాగడం వల్ల వచ్చింది. అప్పుడు బలరాముడు క్షమించి అందులో స్నానం చేసి జలక్రీడలు ఆడాడు. ఆయన యొక్క నాగలి దెబ్బకి భయపడిన యమునా నదియే ఈయనకి వస్త్రమా అన్నట్టుగా ఉందిట ఆయన వస్త్రం. ఎందువల్ల, భయపడినప్పుడు యమునా నది కంపించింది, ఇప్పుడు ఈయన కట్టుకున్న బట్ట నల్లగా ఉంది, యమున నల్లగా ఉంటుంది, ఆ యమునయే వస్త్రం. ఆ వస్త్రం కూడా ఎలా ఉంది, నాగలికి భయపడింది, భయపడిన యమున వణుకుతోందిగా, ఈయన బట్ట కూడా గాలికి వణుకుతోందిట, కదులుతోంది. కదులుతున్న నల్లని వస్త్రం ఆయన యొక్క నాగలికి భయపడిన యమునా నది వలె ఉందన్నాడు ఆయన. ఏం అద్భుతమైన భావనలండి ఇలాంటివి ఆయన తెగరాసేశారు ఆయన. ఇది 19వ అవతారం బలరామ అవతారం. ఇంకా 20వది శ్రీకృష్ణ పరమాత్మ పూర్తిగా షోడశ కళలతో సంపూర్ణ శక్తితో అవతరించాడు. ఈ భూమండలంలో అంత కమనీయమైన, అంత మధురమైన, అంత అత్యద్భుతమైన, అన్ని దివ్య లీలా విభూతులతో మహిమలతో కూడిన అవతారం మరొకటి లేదు. అటువంటి అవతారాన్ని ఎత్తాడు శ్రీకృష్ణ అవతారం. ఆ అవతారం 128 సంవత్సరాలు ఈ భూమండలాన్ని, ఈ ధరిత్రిని పులకింపచేసింది. ఇక్కడున్న ఎంతోమంది భక్తుల్ని, యోగుల్ని, ఋషుల్ని, దేవతల్ని కూడా తరింపచేసింది. భూదేవికి బ్రహ్మానందం కలగజేసింది. అది సంపూర్ణ అవతారం ఆ శ్రీకృష్ణ అవతారం. ఇంకా 21వ పర్యాయం యజ్ఞాలలో ఉన్న హింసని తొలగించడం కోసం బుద్ధావతారం ఎత్తాడు ఆయన. ఈ బుద్ధావతారంలో యజ్ఞాలను నిందిస్తున్నట్టు నిందించి తద్వారా హింసని మాత్రమే అరికట్టాడు ఆయన. నిందసి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. పైకి యజ్ఞములను నిందించినట్టుగా నిందించినా యజ్ఞమును నిందించడం కాకుండా హింసని మాత్రమే అరికట్టి, హింసలేని పురోడాశముతో అంటే అన్నముతో చెరువుని తయారు చేసి యజ్ఞం చెయ్యండి అని చెప్పి, లోకంలో దయ గొప్పతనాన్ని, కరుణ యొక్క గొప్పతనాన్ని, అహింస పరమధర్మం అనే విషయాన్ని వ్యాపింపచేసిన 21వ అవతారం బుద్ధావతారం. ఇంకా 22వ అవతారం ఇంకా రాబోతున్నది భవిష్యత్తులో. శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే ఒకనొక మహావేద పండితునికి స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఎక్కి మరీ పుడతాడట. పుట్టుకతోటే గుర్రంతో పుడతాడు ఆయన. అలాంటి అవతారాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇక్కడే ఒక విషయం తెలుసుకోవాలి, కలికి పుట్టడానికి ఇంకా చాలా కాలం ఉంది. ఇంకా ఇది కలియుగం ప్రథమ పాదం పూర్తవ్వలేదు. ఆయన పుట్టడానికి అబ్బో చాలా సంవత్సరాలు ఉంది. మనమేమి ఈ జన్మలో చూడడం, చూడడానికి నాకైతే పునర్జన్మ ఉండదు, మీకు కూడా ఉండకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. వైకుంఠం నుంచి విష్ణువు యొక్క అవతారం చూద్దాం. ఎందుకంటే భాగవతం చెప్పుకునేవాడికి పునర్జన్మ ఎందుకు వస్తుంది? ఆయన పుట్టే అది ఎలా ఉంటుంది? విష్ణుయసుడు అనేవాడికి శంబల గ్రామంలో పుడతాడు, పసుపు పచ్చ రంగులో పుడతాట. బంగారము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో పుడతాడు పీతవర్ణుడు. నేను చెప్పిన మాట ఒకటికి రెండు సార్లు భాగవతంలో ఉన్నదాన్నే చెబుతున్నాను. అప్పుడు ఆయన 16 సంవత్సరాల వయస్సున్న యువకుడి కింద పుడతాడు. మంచి పొడుగ్గా ఉంటాడు, చేతులు మోకాళ్ళకి తగులుతూ ఆజానుబాహుడై ఉంటాడు, పొడుగైన కత్తి ధరిస్తాడు. ఆ కత్తి కూడా మంచి వంకరగా ఉంటుంది, తోకచుక్కలా ఉంటుందిట. అటువంటి కత్తి పుచ్చుకుంటాట. మ్లేచ్ఛ నివఘ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశహరే జయ జగదీశహరే. అప్పుడు ఆయన పొడుగైన కత్తిని, ఒక తోకచుక్క లాంటి కత్తిని పుచ్చుకుని గిర్రును తిప్పుతూ తెల్లని గుర్రమెక్కి పసుపచ్చ రంగులో ఉండి యువకుడిగా ఉండి నల్లగా ఒత్తుగా ఉంగరాల జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఉండగా ఆ జుట్టుతో అందరికీ ఆనందం కలిగిస్తూ ఈ భూమండలాన్ని ఆక్రమించి గోహింస చేస్తూ హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే పచ్చి మ్లేచ్చుల్ని, పరమ నీచుల్ని నరికి అవతల పారేస్తాడు. అప్పుడు వాళ్ళ రక్తంతో నేలంతా తడిసి పవిత్రమైపోతుంది. ఇటువంటి పవిత్రమైన అవతారం 22వ అవతారం కలికి అవతారం, భవిష్యత్తులో రాబోతున్నది. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఓయి విదుర, ఇదంతా మైత్రేయుడు విదురుడికి చెబుతున్నాడు, దానినే శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు. ఈ 22 అవతారాల్లో 21 అవతారాలు అంశావతారాలే. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఒక్క కృష్ణుడే స్వయంగా భగవంతుడు సంపూర్ణావతారం. అయితే ఆ కృష్ణావతారం రావాలి అంటే దానికి కొన్ని కారణాలుండాలి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులుండాలి. ద్వాపర యుగంలో ఆయన అవతరించవలసిన పరిస్థితిని భూదేవికి మానవులు కలిగించారు. ధర్మం కృతయుగంలో 4 పాదాల ఉండేది. పాద విభేదంబున మర్యాదలును తరుగు, పాదాల్లో మార్పులు వస్తాయి. ఎప్పుడు? కృతయుగంలో 4 పాదాల ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాలే, ద్వాపర యుగంలో 2 పాదాలే, కలియుగంలో 1 పాదం మీద ధర్మం ఉంటుంది. ఈ పాద విభేదం వల్ల మర్యాదలు తగ్గుతాయి. అందులో కలియుగంలో పూర్తిగా వేద మర్యాద చాలా వరకు లుప్తమవుతుంది. వేద మర్యాద కలియుగములో 110 మంది దగ్గరే ఉంటుంది, 90 మంది వేద మర్యాదలకి వ్యతిరేకంగా నడుచుకుంటారు. అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు భూమండలంలో అందరిలోనూ మార్పు వస్తుంది. చివరికి ఇంతెందుకు, వేదము చదువుకున్న వాడిలో కూడా పాపబుద్ధి వస్తుంది. అటువంటి కాలంలో బ్రహ్మగారు నిద్రకు ఉపక్రమిస్తాడు. బ్రహ్మ నిద్రపోవడం మొదలు పెట్టగానే ప్రళయం మొదలవుతుంది. ఆ ప్రళయ కాలానికి ముందుగానే కల్కి పుడతాడు. ఆయన అందరినీ నరికి అవతల పారేస్తాడు. మళ్లీ భూమి మీద జలం వచ్చేబడిపోతుంది. ఆ జలంలో అందరూ మునిగిపోతారు. అప్పుడు మీరు లేరు, నేను లేను, నీరు తప్పేమీ లేకుండా అయిపోతుంది. ఆ మహాప్రళయకాలం 1000 యుగములుంటుంది, అనగా 1,000×1,43,20,000 కాలం ఈ జగత్తంతా ప్రళయంలో ఉండిపోతుంది. అప్పుడు పురాణం చెప్పడానికి నేనుండను, వినడానికి మీరుండరు, రికార్డు చేసేవాళ్ళు లేరు, క్యాసెట్లు ఉండవు, ఏ క్యాసెట్ ఎలా పెడుతుందో తెలియదు. ఆ విధంగా జగత్తంతా సంపూర్ణ ప్రళయంలో ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మగారు ఈ 1000 యుగాల తర్వాత మళ్లీ మేల్కోవడం మొదలు పెడతాడు. అలా మేల్కోగానే సృష్టి ఆరంభం అవుతుంది. ఈ బ్రహ్మగారు పగటిపూట సృష్టి చేయడం మొదలు పెడతాడు. రాత్రి నిద్రపోతే అంత నాశనం అని చెప్పాంగా. బ్రహ్మగారు కన్ను తెరిచాడా? సృష్టి. కన్ను మూసాడా? నాశనం. ఈయన కాలంలో 14 మంది మనువులు పుడతారు. ఆ 14 మంది మనువులు ఎవరు? మొదటివాడు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిషుడు, మూడోవాడు ఉత్తమ మనుగు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఆ కాలంలో మనం ఉన్నాం గనక రోజు వైవస్వతమన్నంతనే అంటున్నాం. ఆ తర్వాత పుట్టేవాడు 8వ వాడు సూర్యసావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత రౌచ్యమనువు, ఆ తర్వాత భౌత్యమనువు. ఈ 14 మంది మనువులు బ్రహ్మగారి పగటి కాలంలో, అంటే బ్రహ్మగారు 1,43,20,000 సంవత్సరాలు సృష్టి చేస్తాడు, ఆ కాలం ఆయనకి పగలు, ఆ కాలంలో వీళ్ళు పుట్టి పరిపాలించి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వైకుంఠానికి. ఈ కాలములో శ్రీహరి ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అనగానే విదురుడు ఈ సృష్టి గురించి చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఒక తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. అదిగో ఆ తెల్ల తామర పువ్వుకి పుండరీకము అని పేరు. పుండరీకం పుట్టగానే సృష్టి ఆరంభమైంది కనుక దాన్ని ఏమన్నారు, పద్మ కల్పము అన్నారు. అంటే మొదటి కల్పం పద్మకల్పం. ఆ కాలంలో బ్రహ్మగారి నుంచి ముందు నీరు పుట్టింది. అందుకే వేదము కూడా అపయేవ ససర్జాదౌ, ఆది యందు సృష్టి ప్రారంభములో నీరు పుట్టెను, భగవంతుడు నీటినే సృష్టించాడు. అందుకే అన్ని నాశనం అయిపోతే మళ్ళీ నీరే మిగులుతుంది. కారణం అది, ఏది మొదలయ్యిందో దాంతో ఎండ్ అన్నమాట. ఆది అంతము జలమే. అలాంటి జలము విష్ణువుకి నివాస స్థానం కాబట్టి ఆయనకి నారాయణుడని పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా జలము మొదలుకొని తక్కిన భూతాలన్నీ పుట్టాయి. అనగా అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి అనబడే పంచభూతములు బ్రహ్మ నుంచి ఆవిర్భవించాయి. బ్రహ్మగారికి ఆయువు 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో మొదటి 50 ఏళ్లని పూర్వపరార్థం అంటారు, తర్వాత 50 ఏళ్లని ఉత్తరార్థం అంటారు, దానికే ద్వితీయ పరార్థం అని కూడా పేరు. పూర్వపరార్థానికి బ్రహ్మకల్పం అని పేరు. నాభి నుంచి పుట్టడం వల్ల పద్మం పద్మకల్పం అని కూడా పేరు. ఇంకా తర్వాత దానికి ఏమని పేరు, మిగతా 50 ఏళ్లకి ద్వితీయ పరార్థం అని పేరు. అందుకే ఇవాళ మన సంకల్పంలో ఏం చెబుతున్నాం, ద్వితీయ పరార్థే అంటున్నాం. అంటే బ్రహ్మగారికి ఇప్పుడు 51వ ఏడు రన్నింగ్, 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మధ్యనే పుట్టినరోజు చేసుకున్నాడు. ఎంతకాలం అయిందో తెలిసి ఆయన పుట్టినరోజు చేసుకుని నేటికి 999,43,20,000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజు జరిగింది. ఇంకా పుట్టినరోజు జరుగుతూనే ఉంది. ఇదంతా ఆయనకి ఒక రోజు పగలు. ఇంకా ఆయన పగలు పూర్తవలా, ఆయన పగలు పూర్తయితే ఇందాక చెప్పినట్టుగా మనం ఎవ్వరం ఉండం. ఆ పగలు పూర్తవడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ 51వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల వరకు ఉన్న కాలాన్ని ఏమంటారంటే ద్వితీయ పరార్థము అంటారు. ఈ ద్వితీయ పరార్థంలో శ్రీ మహావిష్ణువు తెల్లని పందిగా మారాడు. అందుకని దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు. అందుకని సంకల్పంలో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే. ఇప్పుడు 7వ మను ఉన్నాడు, ఆయన కల్ప యొక్క మనువు యొక్క అంతరంలో ఉన్నాం. అందుకే వైవస్వతమన్వంతరే అంటున్నాం. ఇదంతా కలియుగంలో ప్రథమ పాదమే, ఇంకా 3 పాదాలున్నాయి. ఇది ప్రస్తుతం నడుస్తున్న సృష్టి. బ్రహ్మగారు వీటిని సృష్టించడానికి సంకల్పించగానే, సృష్టి ప్రారంభించగానే ముందు ఆయనకి మోహం పుట్టింది. మోహము అనగా నేను అనే అహంకారానికి మోహం అని పేరు. నేను నేను అనుకున్నాడు. వెంటనే అలా అనుకోగానే అందులోంచి ఇంకొక స్త్రీ పుట్టింది. దీనికి మహామోహం అని పేరు. ఆ మహామోహం నుంచే ఒంటికి చందనం పూసుకోవటం, అలంకారం చేసుకోవటం, స్త్రీ సంభోగం ఇటువంటివన్నీ పుట్టాయి. మొదటిది మోహం, రెండోది మహామోహం. ఇప్పుడు మహామోహం అన్ని వేళలో కుదరదు కదా, అన్ని వేళలో అలంకరించుకోవడాలు ఈ సంభోగాదులు కుదరవు. అప్పుడు అయ్యో నాకు నేను అనుకున్న పని అవ్వడం లేదు అని ఆయనలోంచి ఒక కొత్త శక్తి పుట్టింది. ఆ 3వ శక్తికి క్రోధం అని పేరు. ఇదే మహాభయంకరమైనటువంటి తామస్రం లేక తామిశ్రం అని పిలువబడింది. ఈ తామిశ్రం క్రోధం వల్ల చచ్చిపోతానేమోననే భయం పుట్టిందిట. అందులోంచి ఆ చచ్చిపోతాననే మృత్యుభీతికి అంధతామిశ్రం అని పేరు. ఈ అంధతామిశ్రం వల్ల, మృత్యుభీతి వల్ల మనస్సు నిలకడగా లేకుండా పోయింది. అన్ని బాగున్న రోజుల్లో నిలకడగా ఉంటుంది మనస్సు, కానీ వార్ధక్యం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చేటప్పుడు, కొంచెం మరీ ఎక్కువ అనారోగ్యం వచ్చినప్పుడు మనస్సు నిలకడగా ఉండదు. చూశారో లేదో మీరు, పిచ్చి మొదలవుతుంది, ఏం మాట్లాడతారో తెలియదు. అన్నీ బాగున్న రోజుల్లో గౌరవించే భార్య కూడా ముసల్తనం వచ్చాక చేదస్తం పట్టుకుని మొగుడిని కాల్చుకు తింటుంది, తిడుతూ ఉంటుంది. అలాంటి కొన్ని కుటుంబాలను అదృష్టవశాత్తు నేను చూశా, అందుకు చెబుతున్నా. అలాంటివి ఎవరింట్లో రాకుండా ఉండగాక తెగతిట్టేసేది. ఆవిడ ఎంతో పతివ్రత అండి, ఒక 10 ఏళ్ల క్రితం భర్తని ఎంత గౌరవించిందో చూశాను. మరి ఏమొచ్చిందో, మనశ్చాంచల్యం పుట్టింది. రోజు మొగుడిని ఈ దరిద్రునికి అంటగట్టారు అని తిట్టడం మొదలెట్టింది. ఇంక ఇప్పుడు తిట్టుకుంటే మాత్రం పెళ్ళి అయిపోయి 70 ఏళ్ళు 50 ఏళ్ళు అయ్యాక తిట్టుకుంటే వెనక్కి వెళ్ళగలంటండి, ఏంటో తెలియదు. కానీ కర్మయోగం అన్నమాట, దానికే చిత్త విభ్రమము అని పేరు. నిజంగా జరుగుతుందా? భాగవతంలో చెప్పినవి జరుగుతాయంటే జరుగుతున్నాయి. నేను చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పిన వాడి అవడం వల్ల ఒక ఊళ్ళో ఒక పల్లెటూళ్ళలో పాపం ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు అంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆవిడ చచ్చిపోయింది ఈ మధ్యన. ఆవిడకి పెళ్ళయి 50 ఏళ్ళు అయ్యాయి. ఆవిడకే దాదాపుగా 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకు 75 ఏళ్ళు ఎంతో ఉండేవి. ఆయన పేరు సుబ్బరాజు గారు, భర్త పేరు. అండే గురువుగారా, చిన్న గురువుగారా, ఈ సుబ్బరాజు గారికి అంటగట్టాడు. సుబ్బరాజు మొగుడు కూడా కదా ఆయన. సుబ్బరాజు గారికి అంటగట్టాడండి మా నాన్న. మా నాన్న అండి చిన్నప్పుడు మమ్మల్ని మా మేనత్తు ఇంట్లో పెట్టారండి. మా మేనత్త గారికి అబ్బాయి ఉండేడండి, మా బావని ప్రేమించానండి. మధ్యలో ఈయన పెళ్లి చూపులకు వచ్చి నన్ను ఎత్తుపోయాడండి. నా బావ, మా బావ, ఆ బావగారు చావు గారిపోయాడు అప్పటికి. అయినా ఇంకా బావ ఏమిటి అంటే, ఈ విధమైన లక్షణం ఎందుకు వస్తుంది అంటే, వార్ధక్యంలో అంధతామిశ్రం వల్ల, మృత్యుభీతి వల్ల శరీరమునకు అనారోగ్యములు వచ్చి వస్తాయి. దీనికే చిత్త విభ్రమము అని పేరు. ఈ ఐదింటికి అవిద్యాపంచకం అని పేరు. ఇవి పుట్టాయిట బ్రహ్మ నుంచి, సృష్టి ఆరంభంలో. భాగవతంలో తృతీయ స్కంధంలో ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినవంతా ఏదో పుక్కిటిగా నోటికొచ్చినవి చెబుతున్నాను అనుకునేరు సుమి. మీరు కావాలంటే స్వయంగా చూడండి, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. కొండ బద్దలు కొట్టినట్లుగా ముందు మోహం పుట్టింది, తర్వాత మహామోహం పుట్టింది, ఆ తర్వాత తామిశ్రం పుట్టింది, అంధతామిశ్రం నాలుగోదిగా పుట్టింది, ఆ తర్వాత మనశ్చాంచల్యం లేక చిత్త విభ్రమం పుట్టింది. ఈ ఐదింటికే అవిద్యాపంచకము అని పేరు. ఈ ఐదింటి నుంచి బయటపడడం కోసమే శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణం వీలున్నప్పుడల్లా చెయ్యాలి. కృష్ణం వందే జగద్గురు అనగా అనగా ముందు మనకి ఈ మోహం, నేను అనే అహంకారం పోవడం, ఆ తర్వాత అందులోంచి పుట్టే ఈ భోగాల మీద వ్యామోహం, అవి తొలగుతాయి. ఎప్పుడైతే అహంకారము భోగ వ్యామోహం తొలగుతుందో అప్పుడు క్రోధం తగ్గుతుంది, అంటే తామిశ్రం తొలగుతుంది. క్రోధం పోయాక మృత్యుభీతి తొలగుతుంది, అంటే అంధతామిశ్రం పోతుంది. ఇప్పుడు ఈ మృత్యుభీతి తొలగితే అవిద్యాపంచకంలో ఆఖరిదైన చిత్త విభ్రమం తొలగుతుంది. అంటే మనస్సు నిలకడగా లేకుండా క్షణానికి ఒక రకంగా మాట్లాడడం, తిట్టడం, విసుక్కోవడం, ఇంట్లో వాళ్ళ మీద కోపం రావడం, సృష్టి మీద కోపం రావడం తగ్గుతాయి. ఈ ఐదింటిని తొలగించుకోవడం కోసమే బ్రహ్మదేవుడు లోకానికి హరినామస్మరణమనే ఒక గొప్ప ఆయుధాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? అవిద్యాపంచకం పుట్టిందేమిట్రా, శుభమా అని సృష్టి మొదలెడితే ముందు పనికి మాలినవి పుట్టాయి. ఈ పనికి మాలిన వాటిని అదుపులో పెట్టడానికి మంచి గురువులు కావాలి అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో ఆయన మనస్సు నుంచి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే సనక సనందనాదులు పుట్టారు. వీళ్ళని పిలిచి, నాయనలారా, మీరు ఆది గురువులై ఈ అవిద్యాపంచకం నుంచి బయటపడడానికి మానవుల్ని భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళని సరిచెయ్యండి, వారికి అవిద్యాపంచకం గురించి చెప్పండి, వారు అందులో ఇరుక్కుపోయి నశించకుండా వారు మోక్షం పొందడానికి ఉపదేశం చెయ్యండి అన్నాడు. అప్పుడు ఆ సనక సనందనాథులు పకపకా నవ్వారు. నవ్వడంతో ఆయన కోపం వచ్చింది. నేను చెబితే నా మాట వినకుండా నవ్వుతారా అంటే, నవ్వకేం చెయ్యను తండ్రి, నువ్వు సృష్టికర్తవి, సృష్టికర్తవి, నువ్వు చెప్పలేని విషయాన్ని నీ పిల్లలం పసివాళ్ళం మేమేం చెబుతాం, అందుకు నవ్వాను తప్ప నీ మీద ద్వేషం కాదన్నారట. కానీ ఈలోపే బ్రహ్మకి వాళ్ళు ఎందుకు నవ్వారో తెలియక కోపం వచ్చింది. ఒక్కొక్కప్పుడు అవతల వాడు నవ్వితే వాడు ఎందుకు నవ్వాడో తెలియక మన కోపం రావచ్చు, అది కూడా కర్మయోగం. ఆ కోపంతో ఉన్న ఆయన ముఖం నుంచి కనుబొమలు ముడివెయ్యగా అందులోంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. అంగుష్ట ప్రమాణంతో పుట్టి చూస్తూ ఉండగా నీల ప్రావుషేణ్య వరివుడు అయిపోయాడు. ఆయన పెద్ద పెట్టున భోరు భోరుమని ఏడ్చాడు. ఏడవగానే బ్రహ్మ కంగారు పడిపోయి, బాబోయ్ నువ్వెవరు అన్నట్ట. అనగానే ఆకాశవాణి అన్నది, పరమేశ్వరుడు నిన్ను పరీక్షించడానికి నీలో ఈ రౌద్రాన్ని ప్రవేశపెట్టాడు. నువ్వు తొందరపడి కోపం తెచ్చుకున్నావు. ఆ శివుడి యొక్క అంశ ఈ రౌద్రం వల్ల నీ ముఖం నుంచి బయటకు వచ్చింది. ఈయనకి పేరు నువ్వే పెట్టింది ఆకాశవాణి. వెంటనే ఆయన పిల్లవాడిని పిలిచి, ఇంత ఏడ్చావు కాబట్టి నీకు రుద్ర అని పేరు పెడుతున్నాను, నువ్వు 11 రూపాయలు ధరించి ఈ భూమండలాన్ని అదుపులో పెట్టు అన్నాడు. అప్పుడు శివుడు చిత్తం అన్నట్ట, ఇంత చేసి బ్రహ్మగారు శివుడిలో ఇంత కూడా ఉండడు, అయినా శివుడు కావాలని ఆయన ముఖం నుంచి రుద్రుడిగా పుట్టి ఏకాదశి రుద్రులుగా మారి ఈ ఏకాదశి రుద్రులు బ్రహ్మ చెప్పిన పని చేస్తామన్నారు. ఆ ఏకాదశి రుద్రులు బ్రహ్మగారికి పక్కనే కొంతకాలం సాయం చేశారు. ఈలోపు ఏం జరిగింది? క్రమంగా మన్యుడు, మనుడు, మహాకాలుడు మొదలైనటువంటి వాళ్ళంతా పుట్టుకొచ్చారు బ్రహ్మ శరీరం నుంచి. వాళ్లల్లో నుంచి కొన్ని దుష్టశక్తులు కూడా పుట్టాయి. ఆ దుష్టశక్తులు బ్రహ్మనే మింగబోయాయి. దాంతో రుద్రుడికి కోపం వచ్చి కళ్ళెర్ర చేశాడు. దాంతో దుష్టశక్తులు కాలి బూడిదైపోయాయి. అప్పుడు బ్రహ్మన్నాడు, నేను సృష్టి చేస్తూ ఉంటే నువ్వు బూడిచ్చేస్తే ఎలాగా, ఎవరన్నా పుట్టినా తొందరపడి మూడో కన్ను తెరిచి కాల్ చెయ్యొద్దే, నేను చెప్పాక దుష్ట శిక్షణ చెయ్యి, అంతవరకు నన్ను అనుగ్రహించండి రుద్రులారా అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, ఈసారి నువ్వు పిలిస్తేనే దుష్ట సంహారం చేస్తాం లేకపోతే చెయ్యం అని వెళ్ళి తపస్సుకు వెళ్ళిపోయారు హిమాలయాల దగ్గరికి. ఆ తర్వాత బ్రహ్మ యొక్క శరీరం నుంచి 10 మంది పుట్టుకొచ్చారు. అందులో మొదటివాడు బొటన వేలు నుంచి పుట్టాడు, అందుకే వాడికి దక్షుడు, దీనికి దక్షము అని పేరు అన్నమాట. కుడి చేతి బొటన వేలు నుంచి పుట్టాడు దక్ష ప్రజాపతి. తొడ నుంచి పుట్టుకొచ్చాడు నారదుడు. నాభి నుంచి పుట్టుకొచ్చాడు పులహుడు. చెవుల నుంచి పుట్టుకొచ్చాడు పులస్త్య ప్రజాపతి అంటే రావణాసురుడి తాతగారు. చర్మం నుంచి భృగు మహర్షి పుట్టాడు. చేతి నుంచి క్రతువు పుట్టాడు. ముఖం నుంచి అంగిరస మహర్షి పుట్టాడు. ఆయన కొడుకే బృహస్పతి అంటే అక్కడి నుంచి ఆంగిరస గోత్రం మొదలయ్యింది. ఆయన ప్రాణము నుంచి వశిష్ఠ మహర్షి పుట్టుకొచ్చాడు. మనస్సు నుంచి మరీచి పుట్టాడు. కళ్ళల్లో నుంచి అత్రి మహర్షి పుట్టాడు. బ్రహ్మ యొక్క కుడిస్థనం నుండి ధర్మదేవత పుట్టింది. వెన్నుపూస నుంచి మృత్యుదేవత పుట్టింది. అధర్మము పుట్టింది. 2 పుట్టుకొచ్చాయి ఒకేసారి. ఆత్మ నుంచి మన్మధుడు పుట్టాడు. వీళ్ళు 10 మంది బ్రహ్మమానస పుత్రులు. ఇప్పుడు ఆయన అంతా మగవాళ్లే పుడుతున్నారేంటబ్బా అనుకున్నాడు. వెంటనే ఏం చేశాట, ఒక వికారం పొందాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి తెల్లని ఒక స్త్రీ పుట్టింది, అపూర్వ సౌందర్యంతో 4 చేతులతో. ఆవిడ నడుస్తూ ఉంటే నది ప్రవహించినట్టుందిట, అందుకని ఆవిడకి సరహవతి, సరస్వతి అన్నారు. అంటే కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో నది అలా ఉందిట ఆవిడ నడుస్తూ ఉంటే. వెంటనే బ్రహ్మగారు తనను తాను మరిచిపోయాడు. అహో సుందరి, ఏమి సౌందర్యం అని అమాంతంగా కౌగిలించుకోబోతుంటే ఈ పక్కనున్న మరీచి మొదలైన వాళ్ళు, అధర్మం, అధర్మం నీ ముఖం నుంచి పుట్టింది గనక నీకు కూతురు, కూతుర్ని ముట్టుకోవద్దు అనగానే ఆయన సిగ్గుపడిపోయాట. పాపము తల్లపక నిమిషము లోపల చెడు సౌఖ్యమునకు లోనయితివే, ఇంతే పో దారుణి కామాంధోపి నపశ్యతి యనంగ తొల్లియు వినమే. కామాంధోపి నపశ్యతి అంటే కామాంధుడు దేనిని పట్టించుకోడు అనే శాస్త్రం వాక్యం ఒకటి ఉన్నది. వేదాలు ఏమన్నాయి, కామాంధుడు దేన్ని పట్టించుకోడు. ఆ మాట నువ్వు నిజం చేస్తావా, ముఖం నుంచి పుట్టిన కూతురుని క్షణిక సుఖం కోసం వరిస్తావా అనగానే బ్రహ్మదేవుడు సిగ్గుపడిపోయి ఛీ అని ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించాడు. ఆ తర్వాత సరస్వతి కూడా శరీరం విడిచిపెట్టి మరో శరీరం ధరించింది. ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టి కొత్త శరీరాలు ధరించారో అప్పుడు వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. ఈ శరీరంతో ఉన్నప్పుడైతే బంధం, కానీ చచ్చాక బంధం ఏమిటి? అందువల్ల ఆ పాత శరీరం విడిచిపెట్టి ఇద్దరు కొత్త శరీరాలు ధరించి దివ్య దంపతులయ్యారు. అప్పుడు ఆ బ్రహ్మగారు విడిచిపెట్టిన శరీరాన్ని పరమ పాపాత్ములైన రాత్రిదేవతలు పుచ్చుకున్నారు. రాత్రిదేవతల నుంచే కామము, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని 6 శత్రువులు ఈ బ్రహ్మ విడిచిపెట్టిన కామ శరీరం నుంచి పుట్టాయి. అందుకే వాళ్ళు చాలా బలశత్రువులై, బలవత్తర శత్రువులై, అందులో ముఖ్యంగా మనలాంటి మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి ఈ పాత శరీరం విడిచిపెట్టి కొత్త శరీరంతో సృష్టిస్తే ఈసారి సృష్టి బాగుంటుందేమో అనుకున్నట్ట అనుకుని, ఎంతసేపు నా మనస్సు నుంచో ముఖం నుంచో వీటి నుంచైనా సృష్టించటం, చక్కగా 2 ఆడామగ తయారు చేసి వారి సంబంధం ద్వారా సృష్టి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అనుకోగానే ఆయన యొక్క శరీరం కుడి భాగం నుంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు. బ్రహ్మకి స్వయంభూ అని పేరు. ఆ స్వయంభూ నుండి పుట్టాడు గనక ఆయనకి స్వయంభువు అని పేరు వచ్చింది. ఆయన మొదటి మనువు, స్వయంభువ మనువు పుట్టాడు. ఆయన ఎడమ వైపు నుంచి పరమ సౌందర్యవతి ఒక స్త్రీ పుట్టింది. ఆవిడకి శతరూప అని పేరు. ఈ విధంగా బ్రహ్మ యొక్క కుడివైపు నుంచి స్వయంభువ మనువు, ఎడమ నుంచి శతరూప పుట్టారు. ఆది దంపతులు వీళ్ళు. మొదటి మిథునం భూలోకంలో సంసారము ద్వారా సంతానాన్ని పొందినటువంటి మొదటి దంపతులు. దీన్నే కాపీ కొట్టి యాడమ్ అండ్ ఈవ్ అన్నారు, అంతకంటే ఏం లేదు. అర్థమైందా? ఈ 2 దంపతులు పుట్టి బ్రహ్మగారి యొక్క అనుజ్ఞతో వివాహం చేసుకున్నారు. అది ఆది సృష్టి కనుక బ్రహ్మ యొక్క కుడి ఎడమ నుంచి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు కాకుండా దంపతులు అయ్యారు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు పుట్టారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. తర్వాత 3 కూతుళ్ళు పుట్టారు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు పుట్టారు. అందులో స్వయంభవమనువు బ్రహ్మదేవుణ్ణి భక్తితో ఏమని ప్రార్థించాడు, ప్రభు నీ అనుజ్ఞ ప్రకారంగా మేము దంపతులమయ్యాం, 2 కొడుకులు పుట్టారు, 3 కూతుళ్ళు పుట్టారు, అయినా నేను ఏం చెయ్యాలో కర్తవ్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు, నా కర్తవ్యం ఏమిటో నువ్వు బోధించు, నువ్వే తండ్రివి గనక ఆ పని మేము చేస్తామన్నట్ట. నాయన సృష్టి చెయ్యాలని నా కోరిక, చేద్దామంటే అస్తమానము నా మనస్సంకల్పంతో సృష్టించటం వల్ల నాకు విసుగ్గా ఉంది. మీరిద్దరు దంపతులు గనక మీరు మళ్ళీ కొత్త దంపతులు తయారు చేసి ఆ కొత్త దంపతులు మరికొంతమంది తయారు చేసి ఇలా చరాచర జగత్తంతా మనుష్యులతో పక్షులతో పాములతో నింపండి, రకరకాల ప్రాణుల్ని సృష్టించండి అన్నాడు. అనగానే వాళ్ళు పక్కపక్కనవి ఎక్కడ సృష్టించమంటావు, ఎక్కడ చూసినా నీళ్లు తప్ప ఏమీ లేదు, భూమి అంటూ ఉంటేగా అన్నట్ట. అవునవును సుమ, భూమి అంతా పాతాళంలో ఉంది అప్పుడు, ఇంకా కొత్తగా సృష్టి మొదలవుతున్న కాలంలో ఇంకా భూమి ఎక్కడో రసాతలంలో ఉంది. భూమి లేకుండా మీరు మాత్రం ఎక్కడ సృష్టిస్తారు? ఒకవేళ మీరు సృష్టిస్తే వాళ్ళంతా జల జంతువులు అవుతారు, చేపలు పీతలు నత్తలు ఇవే మిగులుతాయి, ఇదైతే బాగుండదు అనుకుని వెంటనే ఆయన బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కరించి, హరి నీ అనుగ్రహంతో సృష్టి చెయ్యాలనుకుంటున్నాను. ఆ సమయంలో భూదేవి లేదు, ఆధారము లేకుండా నిరాధారంగా ఎలాగ జంతువుల్ని సృష్టించటం అన్నాడు. అన్నాడో లేదో అప్పుడు తమాషా జరిగిందిట. తలపోయుచున్న పద్మజు నాసికా వివరమున యజ్ఞవరాహమూర్తి అర్ధినంగుష్ఠమాత్ర దేహంబుతోడా జననమంది వియత్తల స్థాయియగుచు క్షణము లోపల భూరిగజ ప్రమాణమయ్యే అచ్చటి జనములకద్భుతముగా. బ్రహ్మగారు స్వయంభువ మనువు శతరూప ఆయన పిల్లలు ఈ మరీచి మొదలైనటువంటి వాళ్ళు మరికొంతమంది ఋషులు వీళ్ళందరూ చూస్తూ ఉండగా అప్పుడు ఒక తమాషా జరిగిందిట. శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్న బ్రహ్మగారి కుడిముక్కులో నుంచి ఒక బొటన వేలంత పరిమాణం కలిగిన తెల్లని పందిపిల్ల బయటకు వచ్చింది. చాలా తెల్లగా ఉంది, దాని ఒళ్ళంతా జుట్టే, ఆ జూలు కూడా తెల్లగా నేగా 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 చంద్రుడి వెన్నెల్లా మెరిసిపోతుందిట. ఇంత చేసి బొటన వేలంతా ఇదేమిట్రా తుమ్మొచ్చినట్టుగా ముక్కులోంచి బయటకు వచ్చింది అని బ్రహ్మగారు అటు చూస్తే నివ్వెరబోతూ ఉండగా ఒక్క క్షణకాలంలోనే ఆ యజ్ఞవరాహమూర్తి బొటన వేలంత వాడు అలా 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 పెరిగిపోయి మహాభయంకరమైన ఏనుగు వంటి ఆకారం ధరించాడు. భూమ్యాకాశాలు నిండిపోతున్న తెల్లని ఏనుగులా మారిపోయాడు. ఆయనకి ఈ ముట్టె పెద్దగా ఉంది, ఆ ముట్టె పక్క నుంచి రెండు తెల్లని కోరలు వచ్చాయి, వెనకాతల చక్కని తోక వచ్చింది, గిట్టలు బలంగా ఉన్నాయి. ఆదివరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి పుట్టుకొచ్చి అక్కడి జనాలకు ఆశ్చర్యకరంగా నీళ్లలో దూకి సముద్రంలో ఈది ఘుర్ ఘుర్ అని శబ్దం చేయడం మొదలుపెట్టాడు, ఘుర్ ఘుర శబ్దం చేయడం మొదలుపెట్టాడు. ఆ శబ్దాన్ని చూచి బ్రహ్మాదులు సందేహము లేదు, ఈయన ఆది విష్ణువే శ్రీమన్నారాయణుడే, భూమి లేదు గనక సృష్టి చెయ్యలేకపోతున్నాం మనమని మనం ఏడుస్తూ ఉంటే మొరపెడుతూ ఉంటే మన మొర ఆలకించి ధరని మనకివ్వడానికి వరాహ రూపం ధరించాడనుకుని వెంటనే వాళ్ళంతా చేతులు జోడించి దేవా జతంజతంతే పరమేశ్వర, దేవా ఓ పరమేశ్వర సమస్త లోకాలకి మూలకారకుడివైన ఆది మధ్యాంతరహితుడా వాసుదేవుడా అనంతుడా పద్మనాభుడా నీకు నమస్కారం, నీకు జయము కలుగుగాక. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి అనేక రూపాలతో ఉంటావు, బ్రహ్మరూపంలో రుద్ర రూపంలో అన్ని రూపాలలో ఉన్నది నీవే, అటువంటి నీ పాదపద్మములకు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాం ప్రభు, నీకు జయం కలుగ్గాక, మమ్మల్ని రక్షించు, భూమిని మాకు ఆధారంగా ప్రసాదించు అనగానే వరాహస్వామి వారు పెద్ద పెద్ద గర్జనలు చేశాడు. మామూలు గర్జన కాదు, దీవిస్తున్నట్టుగా ఉందిట ఆ గర్జన. బ్రహ్మగారి గర్జన ఎలా ఉందో తెలుసినా వేదము చదువుతున్నట్టుగా ఉంది. ఆదివరాహస్వామి వారి యొక్క గర్జన వేదములు చదువుతూ ఉంటే వచ్చే ధ్వని వంటి ధ్వని అన్నమాట. అలాంటి ధ్వని చేసి బ్రహ్మాదులకు దుఃఖం తొలగించాడు. నిశమ్యతే ఘుర్ఘరితం స్వఖేద క్షయిష్ణు మాయామయ శోకరస్య జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభి పవిత్రై మునయో గృణన్స్మ. ఆయన అంతకంతకి పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని అందరూ బ్రహ్మానందం పొందారు. అప్పటి వరకు బ్రహ్మాదులకున్న శోకమంతా తొలగిపోయింది. ఇంతెందుకు మొత్తం అక్కడ వ్యాపించి ఉన్నటువంటి నీరంతా కూడా ఈ శబ్దాలతో పులకించిపోయింది, సముద్ర జలమంతా పులకించిపోయింది. అప్పుడు విదురుడు అన్నాడు, అసలు ఈ వరాహావతారం ఎందుకు వచ్చింది, భూమి సముద్రంలో ఎందుకున్నది, ఈ వరాహావతారంలో ఆయన హిరణ్యాక్షుడు అనేవాడిని వధించాడు అని ఒకప్పుడు చూచాయిగా విన్నాను, ఆ హిరణ్యాక్షుడి కథ ఏమిటని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వునవి, అడిగావు కాబట్టి చెబుతున్నా విను, ఈ వరాహ రూపం ఎత్తడం వెనకాతల విష్ణువుకి ఒక గొప్ప గాథ ఉన్నది, అదే తెలుసుకో. ఒకప్పుడు మరీచి మహర్షికి కశ్యపుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏమని, బ్రహ్మగారికి 10 మంది కొడుకులు పుట్టారు, అందులో ఒక ఆయన పేరు మరీచి, ఆ మరీచి గారి కొడుకు పేరు కశ్యపుడు. దక్ష ప్రజాపతికి 60 మంది కూతుళ్ళు ఉన్నారు, అందులో దక్షుడు అనేవాడు కుడివే బొటన వేలు నుంచి పుట్టాడే, ఆయన కూతుళ్ళు 60 మంది. ఆ 60 మందిలో మొదటి 13 పేరు వరుసగా అదితి, దితి, వినత, కద్రువ, సురస, వీళ్ళు 13 కూడా చాలా అందంగా ఉండేవారు. ఈ 13 కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి గారికి అర్థమైంది, మీరు ఎవరినో వరించారు, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అన్నాడు. మేము 13 కూడా మరీచి యొక్క కొడుకుని మారీచుండి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్నారట. కశ్యప ప్రజాపతి అందగాడే గొప్పవాడే, కానీ 13 ఒక్కడే పెళ్లి చేసుకుంటే సవతి పోరుతో కొట్టుకుంటారేమో అంటే, మేము కొట్టుకోం నాన్న, మేము కలిసే ఉంటాం, అందరికీ అతనంటేనే ఇష్టం అన్నారట. ఆయన కూడా 13 సమానంగానే చూస్తానన్నాడు. ఆ 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చి దక్షుడు పెళ్లి చేశాడు. అందులో పెద్ద ఆవిడ అదితికి దేవతలు పుట్టారు. ఇంకా 3 ఆవిడకి వినతకి గరుత్మంతుడు, సూర్యుడికి రథసారథి అయిన అనూరుడు పుట్టుకొచ్చాడు. సురస నాగమాత అంచేత సురసకి 4 పుట్టారు. కద్రువుకి కూడా ఆదిశేషుడు, వాసుకి వంటి 1000 మంది పాములు పుట్టుకొచ్చారు. శ్యాన అని ఒక భార్య ఉన్నది, ఆవిడకేమో గొడ్లగోబలు, గ్రద్దలు, డేగలు, ఇవన్నీ ఆవిడకి పుట్టుకొచ్చాయి. అందరం మనవాళ్లమే. అమ్మో కశ్యప ప్రజాపతి గారు ఎవరి సృష్టి ఇచ్చండి, ఎవరి సృష్టి అయిందే మహానుభావుడిది. ఈ విధంగా అందరికీ పుట్టారు, ఒక్క దితికి మాత్రం పిల్లలు పుట్టలేదు. దాంతో ఆవిడేం చేసింది, ఒక రోజున మా అక్క చెల్లెళ్ళం 13 ఒక్కరినే పెళ్లి చేసుకున్నాం, కానీ మా ఆయన వల్ల 12 మందికి సంతానం కలిగింది, అందరికంటే 2వ దాన్ని నేను. వయస్సులో చూస్తే ఈ అక్క చెల్లెళ్లలో అదితి పెద్దది, నేను 2వ దాన్ని నాకు పిల్లలు పుట్టకుండా 3వ దానికి 4వ దానికి 13వ దానికి కూడా పుట్టుకొచ్చారు. పెళ్ళు అందరికీ ఒకేసారి అయ్యింది, కారణం ఏమిటబ్బా అనుకున్నది. ఆవిడకి విపరీతమైన కామం కూడా కలిగింది. అదే సమయంలో దితిర్దాక్షాయణీ క్షత్త మారీచం కశ్యపం పతిం అపత్యకామాచకమే సంధ్యాయాం హృచ్ఛయార్ధిత. దక్షుడి కూతురైన దితి సంతానం కావాలనే కోరిక ఒక పక్కన, శరీరాన్ని పట్టి పీడిస్తున్న కామం మరొక పక్కన, భర్తృ యొక్క సాంగత్యం కావాలనే కోరిక ఒక పక్కన తనని పీడిస్తూ ఉండగా, సరిగ్గా సూర్యుడు అస్తమించడానికి ఒక అరగంట ముందుగా కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయనకి నమస్కరించి, ఏమండి మీకు పక్షపాతం లేదు కదా అంది. అదేమిటి అంత మాటనేసావు, అందరినీ సమానంగానే చూస్తున్నా కదా అన్నాడు ఈయన. మరి అందరినీ సమానంగా చూస్తే మిగతా వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏమిటి, నాకు పిల్లలు పుట్టకపోవటం ఏమిటి, ఇప్పుడు నా శరీరం కామంతో తపించుకుపోతున్నది, నువ్వు నీ సాంగత్యాన్ని ప్రసాదించు, నీ వల్ల నాకు కొడుకు కావాలంది. ఆయన, నిజంగా నువ్వు అన్నదాంట్లో ఏమీ తప్పులేదు, భగవంతుడు గృహస్థాశ్రమం నడపడానికి భార్య అని పిలువబడే ఒక దేవతని మానవులకు అంటగట్టాడు, నువ్వు నిజంగా దేవతాస్వరూపానివి, భార్య రుణం భర్త ఎప్పుడూ తీర్చుకోలేడు, ఎందుకంటే భర్తకి అన్నం పెట్టేదావిడ, సకల సుఖాలు ఇచ్చేదావిడ, సంతానోత్పత్తికి మూల కారణమామె, సహనమునకు మూల కారణమామె. నిజంగా స్త్రీ అనే ఒక దేవతే లేకపోతే ఈ గృహస్థాశ్రమం ఏనాడో శ్మశానంతో సమానమవుతుంది, కనుక భార్య యొక్క రుణం చచ్చి కూడా తీర్చుకోలేడు భర్త, నేను నీ రుణం తీర్చుకోవాలి, ఎంతో కృతజ్ఞతతో చెప్పాడు ఆయన. నువ్వు దేవతాస్వరూపానివి, కానీ కొంతసేపు ఆగు, ఎందుకంటే ఇది సంధ్యా సమయం, ఈ సమయములో రాక్షసులు తిరగాలి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రుడు విష్ణువులో సగమైన రుద్రుడు తిరిగే కాలం ఇది, ఇది అసుర సంధ్యా సమయం, ఈశ్వర రుద్ర విహార సంధ్యా సమయం, శ్మశాన చక్ర నిలధూళిధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాపః భస్మావకుంఠామల రుక్మదేహో దేవః త్రిభిః పశ్యతి దేవరస్తే. ఇదిగో చూచావా దితి, నీ మరిది రుద్రుడు వృషభ వాహనం మీద ఈ సమయంలో భూమండలం అంతా తిరుగుతాడు, పంచభూతాలలోనూ విహరిస్తాడు. అది ఇది అనే తేడా లేకుండా అంతటా తిరిగేవాడు ఆయనే. ఆ మహానుభావుడు శ్మశానాలంటే ఇష్టపడతాడు. దేవలోకంలో కూడా ఒక శ్మశానం ఉన్నది, ఆ శ్మశానంలో రుద్రలోకంలో తిరుగుతున్నాడు. రుద్రలోకంలో ఉన్న శ్మశానములో నుంచి రేగిన బూడిద ఆయన జుట్టుని ఎర్రగా మార్చింది. ఆ ఎర్రని జడలతో ఉన్న ఆయన్ని చూడు, ఒళ్ళంతా బూడిద పూసుకుని వైరాగ్యంతో ఉంటాడు. అన్ని శక్తులు ఉండి సమస్త లోకాలని సృష్టించి అందరికీ ఐశ్వర్యమిచ్చే ఈశ్వరుడు తాను మాత్రం కటిక దరిద్రుడులాగా జింక చర్మాలో పులి చర్మాలో కట్టుకుని మెడలో పాములు వేసుకుని ఒంటికి బూడిద పూసుకుని సామాన్యుడిలా కనపడతాడు. ఆయన వైరాగ్య సంపన్నుడు. ఆయన్ని పూజించి మేము మహిమలు పొందాం. ఆయన దయవల్లే ఇంతమంది భార్యల్ని పోషించగలిగాను. ఆయన దయవల్లే ఇంతమంది పిల్లలు నాకు పుట్టారు. ఆయన దయవల్లే మేము తపస్సు చేసి మహామహిమలు పొందాం. అందువల్ల ఆయనని మనం గౌరవించాలి. సంధ్యా సమయంలో అన్నం తినకూడదు. సంధ్యా సమయంలో స్త్రీ సాంగత్యం పనికిరాదు. సంధ్యా సమయంలో కేవలం సంధ్యావందనం మాత్రమే చేసి భగవద్ధ్యానం చెయ్యాలి. ఈ సమయములో శివుడు తన మూడు కళ్ళతో ఎక్కడ ఏం జరుగుతున్నా చూస్తాడు. మనం ఆయన చూడటం లేదు అనుకోవడం భ్రమ. ఆయన ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూస్తున్న ఈ నిషిద్ధ కాలంలో నేను నీ సాంగత్యం చేస్తే అప్పుడు నీ కడుపులో పడేవాళ్ళు రాక్షసులు పుడతారు. రుద్రుడి దగ్గర ఇద్దరు అనుచరులుంటారు. ఆ అనుచరులు నీ కడుపులో ప్రవేశించే పిల్లలకి రాక్షస లక్షణాలు ఇస్తాడు. ఇస్తే అప్పుడు ఆ పుట్టిన పిల్లలు లోక కంటకులవుతారు, చివరికి దుర్మరణం పాలవుతారు. కనుక సంధ్యా సమయంలో ఇలాంటి పని చెయ్యకూడదు. నువ్వు అడగచ్చు, ఆయన మా బంధువే కదా, మా మరిదే కదా అని. ఈ మరిది బావ అనే బంధాలకు అతీతుడు ఆ పరమాత్మ. నీ చెల్లెలు సతీదేవి, దక్షుడు యొక్క కూతుళ్ళు 60 మందిలో ఆఖరిదైన సతీదేవి సాక్షాత్తు అమ్మవారు. ఆ సతీదేవిని రుద్రుడు పెళ్లి చేసుకున్నాడు గనక, నీ చెల్లెలు భర్త గనక, నీకు మరిది గనక, బంధువు గనక, నీ చేతి భోజనం తిన్నాడు గనక, ఆయన పక్షపాతంతో ఉంటాడు. నేనే తప్పు చేసినా ఆ తప్పుని పట్టించుకోడనుకుంటున్నావేమో వెర్రిదానా. ఆయనకు అవేమీ లేవు, అన్నిటికీ అతీతుడు పరమాత్మ అంటే. అందువల్ల మన బంధుత్వాలు అక్కడ పనికిరావు. నా మాట విను, కాసేపు ఆగు, 1-2 గంటల కాలం ఆగితే ఆ తర్వాత నీకు సత్సంతానాన్ని ఇస్తానంటే వినిపించుకోకుండా నా శరీరం అంతా కామంతో ఉడికిపోతుంటే 1-2 గంటలు అంటావేమిటి, కుదరదు అన్నది. శైవం సంవిదితే భర్త్ర మన్మతోన్మతితేంద్రియా జగ్రాహవాసో బ్రహ్మర్షేహ వృషలీవగతత్రప. ఆవిడ భర్త ఎంత వారించినా వినిపించుకోక మన్మథుడు బాగా బాధ పెడుతూ ఉండగా ఆయన పంచపట్టుకు లాక్కుపోయిందిట. అక్కడ ఎంత గొప్పగా రాశాడు, జగ్రాహ వాసహ బ్రహ్మర్షేహే, బ్రహ్మర్షి యొక్క పంచపుచ్చుకుని మరీ లాక్కుపోయింది. సిగ్గు విడిచిపెట్టి వృషలీవ, వృషలి అంటే వేశ్య, ఒక వేశ్యవలే గతత్రప సిగ్గు విడిచిపెట్టి లాక్కుపోయింది. ఆయన ఏం చేస్తాడు, ఎంత బ్రహ్మర్షి అయినా భార్య ఎంత గట్టిగా అడుగుతుంటే కోరిక తీర్చకపోవడం కూడా దోషమే, ఇంకా ఈశ్వరుడే చూసుకుంటాడు అని వెళ్ళి ఆమెతో సంభోగం చేసి ఆ తర్వాత వెళ్ళి సంధ్యాస్నానం చేసి ఆ విభూతి ఒళ్ళంతా పూసుకుని సంధ్యావందనం చేసుకుని రుద్ర జపం చేయడం మొదలెట్టాడు. అప్పటికి ఈవిడికి కొంత సిగ్గు కలిగింది, భయం కలిగింది, అనవసరంగా ఇంత పొరపాటు చేశాననిపించింది. ఆ కామములో ఉన్నటువంటి మనస్సు కాస్త తగ్గిందిగా ఇప్పుడు ఆ కామం తీరడంతో. అందుకని పరుగు పరుగున భర్త దగ్గరకు వచ్చి తలకే వంచుకుని, ఏమండి నాకు సిగ్గుగా ఉందండి, తప్పు చేశానంటారా అని ఏడవడం మొదలెట్టింది. అప్పుడు ఆయన అన్నాడు, మూర్ఖురాలా, ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏముంది, ఎంత బతిమాలాను, 1-2 గంటల కాలం ఆగమన్నాను, ఇది నిషిద్ధ కాలం అన్నాను, అయినా వినిపించుకోలేదు. నేను నీ మాట కాదనలేకపోయాను, ఇది దైవ నియోగం. ఇది మన్నిదేశాతిచారేణ దేవానాం చాతి హేళనాత్ భవిష్యతః తవాభద్రౌ అభద్రే జాఠరాధమౌ. నేను నీకు ఒక విషయం చెబుతున్నా విను, నా మాట కాదన్నావు. దేవతల్ని, పరమేశ్వరుణ్ణి, చంద్రశేఖరుణ్ణి అవహేళన చేశావు, కాబట్టి నీ కడుపులో లోకాలని నాశనం చేసే 2 భయంకరులు పుడతారు. రుద్రుడి దగ్గర భద్రుడు అభద్రుడు అని 2 రుద్రగణాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఎవరన్నా నిషిద్ధ కాలంలో సాంగత్యం పొందితే అటువంటి వాళ్ళ కడుపుల్లో ఉన్న పిండాలలో చేరి ఆ పిండానికి రాక్షస లక్షణం ఇస్తారు. నా వల్ల ఇప్పటికే నీ గర్భంలో ఇద్దరు పిల్లలు తయారవుతున్నారు, కవల పిల్లలు. ఆ పిల్లల్లోకి రుద్రుడి యొక్క అనుచరులు భద్ర అభద్రులు చేరి వాళ్ళిద్దరిని రాక్షసులుగా మార్చబోతున్నారు. లోకాన్ సపాలాన్ స్త్రీన్ చండి ముహురాక్రందయిష్యత. ఓ చండి, ఓ మొండిదాన, లోకాలన్నిటినీ నాశనం చేసేటటువంటి ఆ దుర్మార్గులు పుడతారు. వాళ్ళు లోకాలని పీడిస్తారట, దిక్పాలకుల్ని పీడిస్తారు, స్త్రీన్ ఆడవాళ్ళని పీడిస్తారు, చంటి పిల్లల్ని చంపుతారు, ఏడిపిస్తారు. చివరికి విష్ణుమూర్తికి ఆగ్రహం కలుగుతుంది. ఈ విధంగా దేవతల్ని, స్త్రీలని, మానవుల్ని, సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నిటినీ నాశనం చెయ్యడానికి సంకల్పించిన నీ కొడుకుల్ని చీల్చి చెండాడతాడు. రెండు అవతారాలు ఎత్తే ఆ ఇద్దరిని చంపుతాడు అనగానే, అయితే కొంతవరకు నయమండి అందిట ఆవిడ. అదేమిటన్నాడు ఆయన మళ్ళీ, ఎందుకంటే విష్ణువు చేతిలో చస్తున్నప్పుడు ఆయన ముఖం చూసి చచ్చిపోతారు కదా, చచ్చేటప్పుడు విష్ణువు యొక్క ముఖం చూస్తే వైకుంఠానికి పోతారు. అది కూడా అదృష్టమే కదా. ఏ బ్రాహ్మడికో కోపం తెప్పించి వాడి శాపం పొంది చావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చండాలుడి చేతిలో చచ్చినవాడు, పావు కాటు తిని చచ్చినవాడు, ప్రమాదవశాత్తు వాహనం కింద పడి చచ్చినవాడు, విప్ర శాపానికి గురైన వాడు ఘోర నరకాలకి పోతారు. అలా బ్రాహ్మణోత్తములు యజ్ఞాలు పాడు చేసి వాళ్ల చేత చివాట్లు తిని చచ్చిపోతే నరకానికి పోతారు వీళ్ళు. అలా కాకుండా విష్ణువుతో యుద్ధం చేసి చచ్చిపోతే ఆ చచ్చిపోయే ముందు విష్ణువునే చూస్తూ చచ్చిపోతారు గనక ఆయనలో లీనమైపోతారు. ఆయన ఏమన్నాడు, అంత్యకాలంలో నన్ను తలుచుకుంటేనే తన లోకానికి తీసుకెడతానన్నాడు. అటువంటిది తలుచుకోవడం కాదు, ఎదురుగుండా చూస్తూ చస్తారు. పోన్లండి, దుఃఖంలో సుఖం అంది ఆవిడ. నా పిల్లలకి విష్ణువు చేతిలోనే మరణం ఇవ్వండి సుమా, అడ్డమైన వాడి చేతిలోనూ మరణం ఇవ్వకండి. ఏ దుర్మార్గుడో బాంబులు పెట్టే టెర్రరిస్టుల చేతిలో మరణం అసలొద్దు. హాయిగా పరమేశ్వరుడితో విరోధించినా పర్వాలా, ఆయన చేతిలో చస్తే బాగుంటుంది అనగానే ఆయన, సరే ఇప్పుడు నీకు విష్ణుభక్తి కుదిరింది, నన్ను ప్రార్థించావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు పుట్టే కొడుకుల్లో ఒక కొడుకుకి నలుగురు కొడుకులు పుడతారు, ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, విహ్లాదుడు అని పిలువబడతారు. ఈ నలుగురిలో పెద్దవాడు పరమ భాగవతోత్తముడవుతాడు. ఆ ప్రహ్లాద కుమారుడి ద్వారా నీ వంశానికి కీర్తి వస్తుంది. నీకు వచ్చిన అపకీర్తి అంతా వాడు ఒక్కడ పోగొడతాడు. వంశంలో ఒక్కడ తాలుండవు. ఆ వంశంలో పుట్టే వాళ్లలో ఎక్కువ మంది భాగవతోత్తములు వస్తారు. ఏ అనగానే, అమ్మయ్యా పోన్లండి, నా కొడుకు దుర్మార్గుడైనా మనవడు బంగారం అంటే ఎంతో ఆనందం అని, మనవడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది సహజంగా, నేను అనలేదు అందులో చెప్పారు. ఆవిడ కొడుకు ఎలా అయిపోయినా పర్వాలేదు, మనవుడు గొప్పవాడు అవుతాడని కానీ మళ్ళీ ఆనందం కలిగింది. అదేమిటో తెలియదు కానీ బామ్మలకి అమ్మమ్మలకి ఎక్కువ మందికి ముఖ్యంగా మనవడు మనవడు మనవడు, ఈ మనవడు మీద వ్యామోహంతో భాగవతం కూడా మానేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆవిడ పోన్లే ప్రహ్లాదుడు మహాత్ముడు అవుతాడని సంతోషించింది. ఆ తర్వాత ఆవిడ గర్భం ధరించింది, 100 సంవత్సరములు గర్భం ధరించిందిట ఆవిడ. ఎందుకో తెలిసిన, కడుపులోంచి పిల్లాడు బయటకు వస్తే తొందరగా చచ్చిపోతాడేమో, కనీసం కడుపులో అయినా కొంతకాలం ఉంటాడేమో అని, అందుకని 100 ఏళ్ళు అట్టే పెట్టుకుందిట. ఈ 100 ఏళ్ళు ఆవిడ గర్భం ధరిస్తే ఆ గర్భం క్రమక్రమంగా మహా తేజస్సుతో నిండిపోయింది. 100,000 మంది సూర్యులు కడుపులో ఉంటే ఎంత కాంతో అలాంటి కాంతి ఆవిడ కడుపులోంచి వచ్చింది. దాంతో దేవతల కాంతి తగ్గిపోయింది, దేవతలకు ఆశ్చర్యం కలిగింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా మేము కాంతి కలిగిన వాళ్ళం, మా ముఖకాంతితో లోకాలు వెలిగిపోతాయి, మేము ఎక్కడన్నా ప్రత్యక్షమైతే మా శరీరము నుంచి వచ్చే కాంతి అక్కడున్న చీకటిని తొలగిస్తుంది. అదేమిటో తెలియదు, దితి గర్భంలో నుంచి వచ్చే కాంతి చాలా గొప్ప కాంతి, ఆ కాంతికి మేము కూడా మాసిపోయాం, అంటే మేము చీకటిలోకి వెళ్ళిపోతున్నట్టు అయిపోతున్నాం. అసలు దితి కడుపులో ఇంత కాంతి ఎందుకుంది అని అడిగారట. పైగా ఆ దితి గర్భం ధరించిన దగ్గర నుంచి మా దేవలోకం గజగజ వణికిపోతోంది, ఋషులకి భయం పట్టుకుంది, ఏదో తెలియని భీతి కలుగుతోంది మాకు, కారణమేమిటని బ్రహ్మని శరణు కోరితే, అప్పుడు బ్రహ్మ ఒక తమాషా కథ చెబుతా వినండి, ఆ దితి కడుపులో ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు, అందువల్లే అంత కాంతి అన్నాడు ఆయన. నాకు సృష్టి చేయడం మొదలు పెట్టగానే ముందు సనక సనందనాథులను 4 పుట్టుకొచ్చారు. వాళ్ళు పరమ భాగవతోత్తములు. ఈ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే 4 కూడా నిరంతరము 5 సంవత్సరముల పిల్లల వలె ఉంటారట. ఇంకా అంతకుమించి వాళ్ళకి ఆయువు పైకి ఎదగనట్టుగా ఉంటారు. అదొక అదృష్టం అండి. అసలు భగవంతుడు అలాంటి వరమే ఇవ్వాలి కానీ ఎంత సుఖం. ముందు వస్త్రాల ఖర్చు సగం తగ్గుతుంది, హాయిగా చిన్న గోచిగొడ్డు పెట్టుకోవచ్చు, సుఖంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా ఎవడేం అడగడు. ఇప్పుడు నేనంటే నాకు స్వేచ్ఛ లేదు, గురువుగారు బయటకు వద్దామంటే ఒడవడు కాచు కూర్చుంటాడు, దాంతో గదిలో అరెస్ట్, హౌస్ అరెస్ట్ కింద ఉంది నాకు. పొద్దున్నే వచ్చి పడిపోతున్నారు భక్తులు. రావడం వాళ్ళకి పాపం నాకు సంతోషమే కాదన్న కానీ, మరీ బొత్తిగా వచ్చేసరికల్లా ఎవరో ఒక భక్తులు అక్కడ ఎదురుగుండా కనబడితే వాళ్ళని పలకరించడం నా బలహీనత కనుక గదిలోంచి బయటికి రావడం లేదు. పొద్దున్న అలాగే ఉంటున్నారు, ఉపన్యాసం అయ్యాక కూడా వీడు లోపలికెడతాడేమో, ఇంత తింటాడేమో, వాడికి కూడా అన్నమయ్య శరీరం అనే ఊహ లేదనమాట. వాళ్ళకి ఎంత భక్తి ఎంత ప్రేమ, నిజం చెప్పన ఆ భక్తులంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు నేను చెబుతున్నది వ్యంగ్యంతో అండల్లా, ఎందుకంటే పురాణం అయ్యాక కూడా ఇంకో 5 నిమిషాలు చూద్దాం అని వస్తున్నారంటే మీకు ఎంత ప్రేమ అండి. కాకపోతే ఒక్కొక్కప్పుడు భక్తుల ప్రేమ ప్రాణాంతకం అవుతూ ఉంటుంది, ఏం చేస్తాం. సరే, ఆయనంటే భగవంతుడు కనుక తప్పించుకుంటాడు. ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు ఎప్పుడు చూసినా 5 సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారట. ఈ 5 ఏళ్ల పిల్లలు ఒకసారి వైకుంఠానికి బయలుదేరారు. దానికి అసలు పేరు వికుంఠపురము అని. ఆ వికుంఠపురం పాలసముద్రంలో ఉంది. దానికి 7 ద్వారాలు, 7 ప్రాకారములు, ద్వారం అని కూడా అనకూడదు, 7 ప్రాకారాలు. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, పెద్ద కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని లోపలికెడితే మళ్ళీ ఇంకో ప్రాకారం. అలాంటి 7 ప్రాకారాలు ఉంటాయి, 7 ప్రాకారాలు. అన్ని ప్రాకారములు సంపూర్ణముగా బంగారంతో తయారు చేయబడినవే. లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ 7 ప్రాకారాలలో మొదటి ప్రాకారం దాటగానే ఒక పెద్ద వనం ఉన్నదట. ఆ వనమంతా మందార వనం, అన్ని పారిజాత వృక్షాలే. మందారం అంటే ఈ మందారం కాదు సుమా, కల్పవృక్షములలో ఒక జాతి పేరు మందారం. ఆ మందారం అని పిలువబడే కల్పవృక్షములు అక్కడే ఉంటాయి. అక్కడే నైరుతి దిక్కులో అంటే 2వ ప్రాకారం దగ్గర విష్ణుమూర్తి అప్పుడప్పుడు ఆ మందారవనం మధ్యలో ఓ చిన్న కొలను పెట్టుకున్నాడు నైరుతి దిక్కులో. అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువులో అమృతం ఉంటుంది. ఆ అమృత సరస్సు చుట్టూత పాలరాత్రి పరిచాడు ఆయన చలువురాళ్ళు. ఆ చలువురాళ్ల మీద కలువు పువ్వులు పరుచుకుని ఎప్పుడైనా ఖాళీ దొరికితే, ఆయనకు కూడా ఖాళీ దొరికితే వెకేషన్ తీసుకుని లక్ష్మీదేవితో కూర్చుని కాసేపు ముచ్చట్లాడతాడు. అలా ముచ్చట్లాడితే లోకానికి సుఖం కలుగుతుందన్నమాట. అదే గజేంద్ర మోక్షంలో మనకు వచ్చేది అదే. ఆ 2వ ప్రాకారం ఉన్నటువంటి ప్రాంతమునకు నిశ్రేయస వనము అని పేరు, గుర్తుపెట్టుకోండి, నిశ్రేయస వనం. ఆ వనములో ఎన్ని కల్పవృక్షాలు ఉంటాయో లెక్కలేదు. సువాసనతో నిండిన పువ్వులు ఉంటాయి, అక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మహానుభావులు సంగీతం పాడుతూ ఉంటారు, రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి. యత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘై ద్రుమై సర్వర్తు శ్రీభి విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్. నిజం చెప్పాలంటే మోక్షస్థలం అంటే అదే అని అందరూ ఆశ్చర్యపోతారట దాన్ని చూస్తే. ఆ కోరికలు తీర్చే వృక్షములు, కామధుగై ద్రుమై అంటే కోరికలు తీర్చే వృక్షాలు. కోరికలు తీర్చే చెట్టుకి ఏమని పేరు? కల్పవృక్షం. అన్ని కల్పవృక్షాలే. అలాంటి కల్పవృక్షములతో కూడిన నిశ్రేయసమనే వనం 2వ ప్రాకారం దగ్గర ఉంది. అంటే మొదటి ప్రాకారం దాటి లోపలికెళ్ళగానే ఈ వనం ఉంటుందన్నమాట. అక్కడ అన్ని ఋతువులు ఉంటాయి ఒకేసారి. ఒక్కసారి అన్ని ఋతువులు అన్ని చోట్ల ఉండవు. ఒకవైపుకి వెడితే గ్రీష్మ ఋతువు, మరొక వైపుకి వెడితే వర్ష ఋతువు, మరొక వైపుకి వెడితే అత్యంత పవిత్రమైన ఆహ్లాదం కలిగించే శరద్ ఋతువు, మరో పక్కన హేమంతం, మరో పక్కన శిశిరం, మరో పక్కన వసంతం. ఇలా 6 ఋతువులు ఏకకాలంలో అక్కడుంటాయి. 6 ఋతువులలో పండేటటువంటి పళ్ళుంటాయి, చెట్లుంటాయి, పువ్వులుంటాయి. అంటే ఇంకన్నీ సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లు అక్కడే ఉన్నాయి. మామిడి పళ్ళు కావాలంటే గ్రీష్మ ఋతువు దగ్గరికి వెళ్ళిపోవటమే, వేపపూత కావాలంటే వసంతం దగ్గరికి పోవడమే, సీతాఫలాలు కావాలంటే హేమంత ఋతువు దగ్గరికి పోవడమే. అన్ని ఋతువులు ఒకే చోట ఉన్నాయట. ఇప్పుడు పునాస్కాపు అంటున్నారే హైబ్రిడ్, ఈ హైబ్రిడ్తో సంబంధం లేకుండా పవిత్రంగా నిత్యం అన్ని ఋతువులలో అన్ని ఫలాలు అన్ని పుష్పాలు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేశాడు స్వామి. అందుకే సర్వర్తు శ్రీభి, అన్ని ఋతువుల ఐశ్వర్యం అక్కడున్నది. అటువంటి మోక్షస్థలం ఆ వైకుంఠంలో ఉన్న నిశ్రేయస వనం దగ్గరికి వెళ్లారు సనక సనందనాథులు. ఆ వనానికి చుట్టూతో పొల్లిగింతలు పెట్టి ప్రదక్షిణ చేసి ఆహాహా, అన్నీ లక్ష్మీస్వరూపాలే, అన్నీ నారాయణ స్వరూపాలే అని అక్కడున్న ప్రతి జంతువుని ప్రతి వృక్షాన్ని పొగిడారు. ఒక్క పువ్వు కూడా తల మీద పెట్టుకోలేదట, ఎందుకంటే అక్కడ పువ్వులన్నీ విష్ణువుకే. అందుకే ఇప్పటికి కూడా తిరుపతి ఎడితే కొండ మీద ఏమని ఉంటుందో తెలుసా? సప్తగిరుల మీద పూచే పువ్వులన్నీ శ్రీవారి సేవకే, మీ నెత్తి మీద అలంకరించుకోవడానికి కాదు, ఎందుకంటే అది భూలోక వైకుంఠం. సప్తగిరులే 7 ప్రాకారాలు. ఈ మాట స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. ఇలా 40 రోజుల పురాణాలు ఇంకా భవిష్యత్తు బాగుండి చెప్పుకునేటప్పుడు ఎప్పుడన్నా ఓసారి ఈ స్కాంద పురాణంలో ఈ వెంకటాచల మహాత్మ్యంలో ఇవి తెలుసుకోవచ్చు అనమాట. అద్భుతమైనది వెంకటాచల మహాత్మ్యం. అలాంటి ఆ ప్రాకారాన్ని చూచి నమస్కరించి పువ్వులు మాత్రం శ్రీ మహావిష్ణువుకి సమర్పించుకుంటూ ముందుకెళ్లారు వాళ్ళు. అలా వెళ్ళగా 6 ప్రాకారాలు దాటారు. ఇంకా 7వ ప్రాకారం దగ్గరికి వెళ్ళాలి. అది దాటితే లోపల ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆ ప్రాకారం దాటాక అపూర్వ రీతిలో ఆయన కోసం 4 భవనాలున్నాయి. అందులో ఏకాంత మందిరంలో శ్రీ మహావిష్ణువు అప్పుడు అక్కడ ఉన్నాడు. ఈ 7వ ప్రాకారం దగ్గరికి రాగానే అక్కడ కాపలాగా అచ్చం విష్ణువు వలె ఉన్న ఇద్దరున్నారు. ఒక ఆయన పేరు జయుడు, ఒక ఆయన పేరు విజయుడు. శ్రీ మహావిష్ణువుకి కుడివైపు ఉండేవాడు జయుడు, ఎడంవైపు ఉండేవాడు విజయుడు. ఈ ఇద్దరు అచ్చం విష్ణువులాగే ఉంటారు. వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువులాగే నీలంగా మేఘంలాగా ఉంటారు. వాళ్ళకి 4 చేతులు ఉంటాయి. శంఖం, చక్రం, గద, పద్మం అనే 4 చేతుల్లో ధరిస్తారు. అటువంటి జయ విజయులు ఈ పిల్లలు దూరం నుంచే వచ్చేస్తుంటే కొంచెం కనుబొమ్మలు చిట్లించి ఎర్రబడిన కళ్ళతో చూశారట. అక్కడ మొదటే మొదలయ్యింది యుద్ధం. పిల్లలు ఎవర్రా, మరీ బొత్తిగా గొడ్డిప్పుకు వచ్చేస్తున్నారు 5 పిల్లలు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అనుమతి లేకుండా వస్తున్నారు. ఈ 6 ప్రాకారాల దగ్గర కాపలా ఉండేవాళ్ళు వీళ్ళని ఎలా రానిచ్చారు? పోన్లే, వాళ్ళు రానిచ్చినా 7వ ప్రాకారం దగ్గర ఫిల్టర్ చేసేసి వెనక్కి పంపించపోతామా అనుకున్నారట పాపం వాళ్ళు. కానీ వీళ్ళని ఫిల్టర్ చేస్తే వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు, వీళ్ళకి షెల్టరే లేకుండా పోతుందని తెలియదు. కోపంతో వస్తున్న వాళ్ళని చూచి చేతిలో ఉన్న బెత్తములు అడ్డం పెట్టారు. పెట్టి, ఏయ్ ఆగండి, డింభకుల్లారా, ఎవరు మీరు? ఇది వైకుంఠమని తెలియదా? ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టాలంటే శ్రీమన్నారాయణ కటాక్షం ఉండాలి. ఎక్కడ నుంచో తపశ్శక్తి లేని వాళ్ళు, డింభకులు, దిగంబరులు విశృంఖలంగా లోపలికి వెళ్ళిపోతారా అని బెత్తములు అడ్డం పెట్టి బెదిరించారట. పైగా వేత్రహస్తులు అంటే చేతిలో వెదురు బెత్తాలు పట్టుకుని ఇలా బెదిరించారు. వాళ్ళకు ఒళ్ళు మండిందిట. హారి, ఇది వైకుంఠమా లేక భూలోకమా? వైకుంఠములో కూడా పక్షపాతం ఉంటుందా? ఎంత ఆశ్చర్యకరం ఇది! అసలు ఈ వైకుంఠానికి సామాన్యుడు రాగలడా? ఇక్కడికి హరి యొక్క అనుగ్రహం లేనివాడు ఇంత పైకి రాగలడంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అజ్ఞానంలో పడ్డారు? కానీ దురదృష్టవశాత్తు ఎంత శక్తి లేకపోతే అత్యంత పవిత్రమైన లోకాలన్నిటిల్లోకి ఉత్తమమైన ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి ఎవరు వెళ్ళగలరు? ఇక్కడ హరికటాక్షం లేనివాడు, సాధకుడు కానివాడు రాడు. అలా వచ్చినవాడు సంపూర్ణ శరణాగతిని పొందినవాడు. అటువంటి వాళ్ళని పామరుల కింద చూస్తారా? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదబుద్ధి సామాన్యులకు ఉంటుంది, మీలాంటి వాళ్లకు ఉండకూడదు. ఇది రాక్షసగుణం, రజోగుణం. కొందరిని పక్షపాతంతో పొగడడం, కొందరిని కక్షతో తెగడడం పూర్తిగా అసుర లక్షణమే. అందువల్ల మీరిక్కడ ఉండడానికి పనికిరారు, పండి అన్నారట వాళ్ళు. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంభకులం చరగనీక తరిమిరధీశ వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాదీశ. చిన్నపిల్లలు, ఎక్కడికైనా వెళ్ళగలిగే పిల్లలు, నిరంతరం హరిస్మరణ మాత్రమే చేసే మహానుభావులు, అటువంటి వాళ్ళని అహంకారంతో లోపలికి వెళ్లకుండా ఆపుతారా? ఆపితే మేమాగుతామా? మూర్ఖులారా, మీరు రజోగుణానికి మూల కారణమైన అహంకారంతో కూడిన వారు. వైకుంఠద్వారం దగ్గర కాపలా కాయడానికి పనికిరారుగాక పనికిరారు. పండి, మీరిద్దరూ భూలోకానికి పండి, అసురయోనిలో పుట్టండి, భయంకరులైన రాక్షసులై పుట్టండి. ఏ మహావిష్ణువు మీద నిరంతర భక్తితో కాపలా కాస్తున్నారో ఆ విష్ణువుకే వ్యతిరేకులై ఆయన్ని తిట్టుకుంటూ యుద్ధం చేస్తూ పోండి, భ్రష్టులైపోండి. సంపదలు పొందడానికి మీలాంటి వాళ్ళు అర్హులు కారు, అర్హత ఎప్పుడో పోయింది అని ఆ భాగవతోత్తములు తిట్టగానే వాళ్ళు వణికిపోయి కాళ్ల మీద పడి, అయ్యయ్యో మహానుభావులారా, మీరు ఇంత తపస్సంపన్నులని గ్రహించలేకపోయాం. తాత్కాలికంగా అహంకారం మమ్మల్ని పట్టుకున్నది. ఒక్కొక్కప్పుడు కర్మయోగం వల్ల డబ్బే గొప్పదనుకుంటాం. ఈ వైకుంఠంలో ఉన్న ఐశ్వర్యానికి మాకు గర్వం నెత్తికెక్కి మీలాంటి ఉత్తముల్ని, పరమ భాగవతోత్తముల్ని, నిరంతర భాగవత శ్రవణ పరాయణుల్ని తిట్టాం, అడ్డం కొట్టాం. మీరు మాకు శాపం పెట్టారు, దయతో ఆ శాపం నుంచి విముక్తి ప్రసాదించండి అని కన్నీళ్లు పెట్టుకున్నారట. మేము మళ్ళీ శ్రీ మహావిష్ణువుకు దూరమై భూలోకంలోనే ఉండిపోతామా, విష్ణువు దగ్గరికి వస్తామా అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, మీరు 3 జన్మలు భూలోకంలో రాక్షసులుగా పుట్టి విష్ణువు చేతిలో చచ్చి వైకుంఠానికి వచ్చేదనుగాక అనగానే సరిగ్గా ఆ సమయానికి ఈ కలకలం, ఈ గొడవ, ఈ ఏడుపంతా విన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో అప్పుడే చమత్కారంగా ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. వెంటనే లక్ష్మీ సమేతంగా చతుర్భుజాలు ధరించి, శంఖచక్ర గదా పద్మాలు ధరించి, పక్కన సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సుచారిత్రుడు, విచారిత్రుడు, నిష్కల్మషుడు, నిష్కళంకుడు, పరిభ్రాజకుడు, విష్ణువు, విశ్వక్సేనుడు, వైశ్యానరుడు మొదలైన దూతలందరినీ వెంటబెట్టుకుని తన వైకుంఠ వాసుల్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడటంతో, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడటంతో ఒక్క క్షణకాలం శరీరం గగుర్పాటు గురైపోయింది సనకసనందనాథులకి. వాళ్ళు ఆ రూపాన్ని ఇంత పూర్వం ఎప్పుడు చూడలేదు. ఇంత పూర్వం శ్రీ మహావిష్ణువుని చాలాసార్లు చూసినా ఇంత గొప్ప రూపం చూడలేదట. ఏమి రూపం! అక్కడ పోతన గారు అత్యద్భుతంగా వర్ణించేశారన్నమాట. చారు లక్షణ లక్షి తనకపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభ్రాజితుండును కంఠసూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును సునందనాద నారద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులు గదిగ్గర కరంబులు ముకుళించి ఇట్లని నుతించిరి. ఆ మహానుభావుడు ఆ సమయంలో పరమ సౌందర్య లక్షణాలతో ఉన్నాడు. ఇక అందమంటే ఆయందే. ప్రపంచంలో ఉన్న అందమంతా కరగదీస్తే ఆ అందం ఆయన కాలి గోటికి సరిపోలేదట. ఎందుకని? ఇది లౌకిక సౌందర్యం, ఆయన అతీతమైన అలౌకిక సౌందర్యం. అంతటి చారు లక్షణములతో, అందమైన లక్షణాలతో ఉన్నాడు. కాలి గోరు, చేతి గోరు, ముక్కు, తల వెండ్రుకలు ఒకటేమిటి. ఏ అవయవాన్ని చూస్తే ఆ అవయవం అందంతో ధగ 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 మెరిసిపోతున్నాయి. అనేక బాహువులు, అనేక పాదాలు, అనేక శిరస్సులు ధరించాడు. అంతలోనే ఆ అనేక శిరస్సులకి కిరీటాలు, చేతులకి కంకణాలు, నడుముకి వడ్డాణం మొలతాడు, ఆ వడ్డాణానికి మళ్ళీ బంగారపు గంటలున్నాయి, కాళ్ళన్నిటికీ నూపురాలు, ఆ నూపురాలకి చిన్న చిన్న మువ్వలున్నాయి. ఆయన కదులుతూ ఉంటే కాళ్లకున్న నూపురములన్నీ గణ గణ గణమని మధురమైన శబ్దం చేస్తున్నాయి. ఆయన నవ్వుతూ ఉంటే పిండి వెన్నెల కురిసినట్టుంది. ఆ నాభి, నాభిలో నుంచి వచ్చిన తెల్ల తామర పువ్వు, తామర పువ్వులో కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు, పక్కనున్న దేవతలు, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 మాయాశక్తులు సేవిస్తూ ఉన్నాయాయన్ని. ఇటువంటి వాటిని చూచి పులకించిపోయి సనకసనందనాథులు, ప్రభు వాసుదేవ పరంధామ పురుషోత్తమ జగన్నాథ, మా కళ్ళు చెమరుస్తున్నాయి, మా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయి, మా జన్మ ధన్యమైపోయింది, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మాది దేవతలు కూడా నీ అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేరట. అటువంటిది ఇవాళ మాలాంటి సామాన్యులకి, పిల్లలకి, అజ్ఞానులకి, క్రోధాన్ని అణుచుకోలేని వాళ్ళకి దర్శనమిచ్చావా, మమ్మల్ని క్షమించు ప్రభు అని పరిపరి విధాలుగా కాళ్ల మీద పడి ప్రార్థించారు, వేడుకున్నారు. అప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ, మహాత్ముల్లారా, యశ్యామృతామలయశః శ్రవణావగాహః సద్యః పునాతి జగదాస్య పచాద్వికుంఠః సోహం భవద్భ్యః ఉపలబ్ధ సుతీర్థకీర్తిః చింద్యాం స్వబాహుమపి వః ప్రతికూల వృత్తిం. నాయనలారా, ఇప్పుడు నేనుంటున్న పురమునకు వికుంఠము, అదే వైకుంఠం అయ్యింది. నా నగరానికి వికుంఠమని పేరు. ఎందుకు ఆ వికుంఠమని పేరు వచ్చిందో తెలుసా? విష్ణు అంటున్నాడు సనకసనందనాథులతో, శ్రీ మహావిష్ణువు అంటున్నమాట. నా నగరమునకు వికుంఠం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడికి వచ్చిన వెంటనే లేక ఎక్కడ కూర్చున్నా నా కథ విన్నా, నన్ను చూచినా, నా స్మరణ చేసినా, నా స్మరణ చెవిలో వేసుకున్నా, ఆ క్షణమే పరమ చండాలుడు కూడా పవిత్రుడవుతాడు. అందువల్ల నా నగరమునకు వికుంఠం అని పేరు వచ్చింది. వికుంఠం అంటే చండాలుణ్ణి కూడా కుంఠితుణ్ణి కానివ్వకుండా అనుగ్రహించున్నది. వైకుంఠానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఎవరినైనా అనుగ్రహించున్నది. నా కథ వింటే చాలు, నా నామం అంటే చాలు, నా నామాన్ని ఎవరైనా చెబుతూ ఉంటే అనలేకపోతే ఆ అంటున్న నామాన్ని వింటున్నా చాలు. అలాంటి వారందరినీ ఏ పరిస్థితులలోనూ నరకానికి పోనివ్వకుండా రక్షించటం వల్ల నా నగరానికి వికుంఠమని పేరు. ఎందుకు వచ్చింది వికుంఠం అంటే, నా శక్తి వల్ల కాదు, నా నగరమునకు అంత శక్తి మీరిచ్చారు, మీలాంటి బ్రాహ్మణోత్తముల యొక్క అనుగ్రహం వల్ల నా నగరమునకు ఈ శక్తి వచ్చింది. ఇలా ఎవరైనా అంటారటండి? అసలు విష్ణుదేవుడు అన్నమాట ఏమిటో తెలుసా? అందరినీ తరింపజేసే శక్తి వైకుంఠానికి ఉంది, వైకుంఠానికి ఆ శక్తి నా వల్ల రాలా, మీ వల్ల వచ్చింది, మీ భక్తులే గొప్పవాళ్ళు. అందుకే మీరు అడుగుపెట్టిన స్థలం తీర్థస్థలం, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని నేను శిక్షిస్తాను. మీకు నా వల్ల అపకారం జరిగితే చింద్యాం స్వబాహుమపి, నా చేతులు నేనే నరుక్కుంటాను. అసలు ఆ మాట ఇంకెవ్వడం అనలేడు, అదే భగవంతుని యొక్క గొప్పతనం అంటే. మీకు నా వల్ల అపకారం జరిగితే నా చేతుల్ని కూడా నేను నరుక్కుంటానన్నాడండి. నాలుగో పాదంలో చింద్యాం స్వబాహుమపి, నా చేతులను కూడా నరుక్కుంటాను మీకు వ్యతిరేకంగా ఈ చేతులు పనిచేస్తే. అటువంటిది నా చేతులే మీకు వ్యతిరేకంగా పనిచేయకూడదని నేననుకుంటే, నా దూతలయ్యుండి, నా వైకుంఠానికి కాపలా వాళ్ళయ్యుండి ఈ జయ విజయులు మీకు వ్యతిరేకంగా నడుచుకుంటారా? ఇంక వాళ్ళని క్షమించకూడదు. అందువల్ల సందేహం లేకుండా మీరు వాళ్ళకి తగిన శిక్ష విధించారు. దీనికి పోతన గారు అనువాదం చేశాడు చాలా అందంగా ఈ శ్లోకానికి. అలవడ నాకు మీ వలన అబ్బిన తీర్థ సుకీర్తనీయ సల్లలిత వినిర్మలామృత విలాసయసో విభవాభిరామమై వెలయు వికుంఠ నామము అపవిత్ర మనస్వ్యపచాధమాది లోకుల చెవి శోక తక్షణమ కోరి పునీతుల చేయు వారలన్. మీలాంటి పుణ్యాత్ముల వల్ల, మిమ్మల్ని నేను సేవించడం వల్ల విష్ణువునయ్యాను, నాకు పవిత్రత వచ్చింది, నాకు మహిమ వచ్చింది. నాకు మహిమ రావడానికి గల కారణం మీలాంటి బ్రాహ్మణోత్తముల సేవ. అలా మీ వల్ల నాకు కీర్తి వచ్చింది. ఆ కీర్తి ఎంత గొప్పదంటే నాకు ఒక వైకుంఠాన్ని తెచ్చిపెట్టింది. ఈ వైకుంఠం ఎటువంటిది అంటే, పరమ కుక్క మాంసం తినే దౌర్భాగ్యుల్ని పాపాత్ముల్ని కూడా తరింపచేసే అంత గొప్ప లోకమిది. అటువంటి లోకమును నాకిచ్చిన మీలాంటి వాళ్ళకి అపచారం చేస్తే వాళ్ళకి పుట్టగతులుంటాయా? సందేహం లేదు. నేను చాలా బాధపడుతున్నాను. మీకు అపచారం చేసినందుకు, మీరు శిక్ష విధించినందుకు నేనేమీ దుఃఖించటం లేదు. అసలు విష్ణుమూర్తికి ముఖ్య అంగం ముఖం మీలాంటి విప్రోత్తములే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని నా వేదమే చెబుతున్నది. నాయనలారా, మీ మనస్సు నొచ్చుకోలేదు కదా అనగానే వాళ్ళు సిగ్గుపడ్డారు. శ్రీ మహావిష్ణువు చాలాసేపు మాట్లాడాడు. ఇందులో ఏమంటున్నాడో మాకు అర్థం కావడంలా అనుకున్నారట వాళ్ళు. ఆయన పొగుడుతున్నాడా, లేక వ్యంగ్యమా, ఆయన అనుగ్రహించాడా ఆగ్రహించాడా, అదేమిటో అనుగ్రహించాడో ఆగ్రహించాడో కూడా తెలియదు. ఒకవేళ ఈ మాట విని మనం అహంకరిస్తున్నామో లేదో కనిపెడుతున్నాడా అనుకుని, ఆయన ఆగ్రహం ఎందుకు పొందుతాడు, అనుగ్రహమే ఇస్తాడనుకుని, అప్పుడు వాళ్ళకు ఒక వెలుగు వెలిగిందిట. ఏమిటది? ఆయన అనుగ్రహించడమే కాదు, మనకు ఒక లోపం ఉందని గుర్తు చేశాడు. ఆ లోపం ఏమిటో ఇప్పటికీ మనకు అర్థమైంది అనుకున్నారు. ఇంతకీ ఆ లోపం ఏమిటో మీకు అర్థమై ఉండాలి. ఒక వ్యక్తి మన ఇంటికి రాగానే మనకి అతని మీద గౌరవం ఉంటే ఏం చేస్తాం? రండి అని వెంటనే తలుపు తీసి మన ఇంట్లోకి తీసుకెళ్తాం. మన ఇంట్లోకి తీసుకెళ్లకుండా మనమే గుమ్మం బయటకు వచ్చి మాట్లాడి పంపేశామంటే అర్థం ఏమిటన్నమాట? ఆ వ్యక్తి ఇంట్లోకి రావడం ఇష్టం లేదని. వైకుంఠంలో ఏడో ద్వారం దాటి లోపలికి రమ్మని పిలవకుండా విష్ణువే బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు తప్ప లోపలికి రమ్మండంలా అంటే మనం వైకుంఠ ప్రవేశార్హత కోల్పోయాం. ఎందుకు కోల్పోయాం? వాళ్ళంటే ఏదో తొందరపాటుతో అడ్డం కొట్టారు లోపలికి రానివ్వకుండా. మరి మన తపశ్శక్తి ఏమైంది? మన శాంతం ఏమైంది? మనం తొందరపాటుకు గురైపోయి ఇష్టం వచ్చినట్టు శాపాలు పెట్టేయడమేనా? ఇప్పుడు ఎవడన్నా నా ఇంట్లోకి రానివ్వకపోతే వాడు మర్నాడే నాకు మెయిల్ కొట్టేస్తాడా, గురువు గారు మీకు నా మీద కోపం వచ్చిందా, ఇదే అదా అంటే మెసేజ్ పెట్టాడంటే వాడు కూడా అపరాధం చేసిన వాడే. ఇప్పుడు మాకు అర్థమయ్యింది, మేం చేసిన పొరపాటు అనుకున్నారు, పైకి అనలేదు, కానీ వాళ్ళకి అర్థమయ్యింది. ప్రభు, వైకుంఠ ప్రవేశార్హత ఎందుకు కోల్పోయామో అర్థమైంది, లోపలికి వచ్చే భాగ్యానికి మళ్ళీ మేము నోచుకోవాలి, నీ పాదాలని స్మరించుకుంటూ తపస్సు చేసుకుంటాం, మళ్ళీ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం, మేము చేసింది పొరపాటో గ్రహపాటో తెలియటం లేదు. ఇంతకీ ఈ శాపానికి మా శక్త నీ శక్త మూల కారణం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, అంతా నా సంకల్పమే, కామక్రోధాదులకు గురైతే ఎటువంటి వాడైనా భ్రష్టుడవుతాడని ఈ కథ చెబుతున్నది. మహాత్ముల్ని మిమ్మల్ని అడ్డం కొట్టి వాళ్ళు భ్రష్టులయ్యారు, వాళ్ళకి శాపమిచ్చి మీరు కించిత్ కాలం వైకుంఠ ప్రవేశ అర్హత కోల్పోయారు. ఇదంతా నా సంకల్పమే, ఇదొక లీల, మీరేం బాధపడకండి అనగానే వాళ్ళు, స్వామి ఈ శాపాన్ని ఉపసంహరించినా లేక పెంచినా నీ ఇష్టం, వాళ్ళకి మళ్లీ ఉద్యోగం ఇచ్చి వేతనమే పెంచుతావో సంపదలే ఇస్తావో లేక మా శాపానికి గురై భూలోకానికి పడి విపదలు పొందేటట్టే చేస్తావో నీ ఇష్టం అనగానే, నాకు అన్ని శక్తులు ఉన్నాయి కానీ మీ శాపాన్ని మాత్రం నేను వెనక్కి తీసుకోను, ఎందుకంటే మహానుభావులు ఇచ్చిన శాపం వ్యర్థం కారాదు కాబట్టి. వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు, తప్పదు. మీరిచ్చిన శాపం వాళ్లకే కాదు, యజమాని నేను నాకు కూడా. తన దగ్గర పనిచేస్తున్న వాడి తప్పుకి యజమానే బాధ్యుడు అని చెప్పాడండి విష్ణువు. నా దగ్గర పనిచేస్తున్న వీళ్ళు మీకు అపచారం చేశారు, ఆ బాధ్యత నాది. ఇప్పుడు వాళ్ళు రాక్షసులై పుట్టి నన్నే తిడతారు గనక మళ్ళీ నేను కూడా వైకుంఠం విడిచి భూలోకంలో అవతరించి వాళ్ల చివాట్లు తింటూ భార్యకి దూరమై అలమటించి కష్టాలు పొంది మళ్ళీ వాళ్ళని చంపి వాళ్ళకి ముక్తిచ్చి నేను కూడా విముక్తి పొందుతాను, వాళ్లతో పాటే నేను కూడా. అంచేత యజమాని తప్పించుకునే అవకాశం లేదని చెప్పేశాడు ఆయన. నేను కూడా వాళ్లతో పాటు భూలోకంలో అవతరిస్తాను, మీరు వెళ్ళి తపస్సు చేసుకోమనగానే వాళ్ళు మళ్లీ మళ్లీ ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయారు. ఇప్పుడు జయ విజయులు కాళ్ల మీద పడి, తండ్రి మాకు ఈ వైకుంఠం నుంచి దూరంగా వెళ్లాలని లేదు, ఎంత బాధ అనిపిస్తున్నదంటే వైకుంఠం నుంచి వెళ్లడం, 40 రోజుల పాటు పురాణం విన్నాక పద్మాకర్ గారిని ఆ స్థలాన్ని విడిచిపెట్టి పురాణం వినని భక్తులు పడే బాధ నేను పడుతున్నాము అని చేత వైకుంఠంలో ఉంచే మార్గం చూడవా అంటే, ఆయన చిరునవ్వు నవ్వి, బ్రాహ్మణోత్తముల శాపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి చెయ్యకూడదు కాబట్టి అనుభవించండి, కానీ భూలోకంలో పుట్టాక కూడా మీరు నాకు దూరంగా ఉండరు, ఎందుకని శత్రుత్వంతో అందరికంటే ఎక్కువ తలుచుకుంటారు. హరిని చంపుతాం, హరిని పొడుస్తాం, హరిని తిడతాం, హరిని కొడతాం అని నిరంతరం హరి 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 అని హరినామస్మరణ చేసి మళ్లీ నాలో కలిసి నా చేతిలో మరణించి తద్వారా మీరు వైకుంఠానికి వస్తారు. వరుసగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే పేరుతో దితికి కశ్యప ప్రజాపతికి మొదటి జన్మలో పుట్టండి, అప్పుడు వరాహావతారము నృసింహావతారాలు ఎత్తి మిమ్మల్ని సంహరిస్తాను. ఆ తర్వాత మళ్లీ రెండవసారి రావణ కుంభకర్ణులనే పేరుతో కైకసికి విశ్రవసుడికి పుట్టండి, అప్పుడు రాముడిగా పుట్టి సంహరిస్తాను. మళ్లీ మూడవసారి ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేరుతో పుట్టి శ్రీకృష్ణావతారం ఎత్తిన నా చేతిలో మరణించి శాశ్వతంగా మీరు వైకుంఠానికి వెడతారు, ఇక మీకు ఈ మూడు తప్ప మరొక జన్మ ఉండదుగాక ఉండదు అనగానే వాళ్ళు ఆ క్షణమే పదభ్రష్టులై కింద కూలిపోతూ ఉంటే పక్కనుంటారు కదా మిగతా పుణ్యశీలుడు సుశీలుడు మొదలైన విష్ణువు యొక్క దూతలు, వాళ్ళు హాహాకారం చేశారటండి, పాపం ఇంతవరకు మన పక్కనున్నారు ఉద్యోగం కోల్పోయి భూలోకానికి వెళ్ళిపోతున్నారని బాధపడ్డారట. అంటే అక్కడ వ్యాసుల వారు ఒక మాట అన్నారు, కొంతకాలం కలిసి పనిచేసి ఒక చోట ఉంటేట అందులో ఒక ఎవడన్నా ఉద్యోగానికి దూరం అయిపోతే తక్కిన వాళ్ళకి అంత బాధ కలుగుతుందిట. ఆ మధ్యన ఒక ఛానల్లో పనిచేసిన ఒక కెమెరామన్ ఉద్యోగం పోగొట్టుకుని వెళ్ళిపోతుంటే తక్కిన వాళ్ళు అలాగే ఏడ్చారు నా దగ్గరకు వచ్చి, మీరేమన్నా రికమెండేషన్ చేసి మళ్ళీ మా వాడికి ఉద్యోగం ఇప్పించకూడదానని. అంటే కలిసి కొంతకాలం ఉంటే ఆ బంధం అలా ఉంటుంది దూరం అయితే, వైకుంఠవాసులకు కూడా బంధం పోదు, అదొక విచిత్రమైన బంధం గనక. హాహాకారాలు చేశారట వాళ్ళు. అదిగో ఈ కథంతా బ్రహ్మదేవుడు దేవతలకి చెప్పి ఆనాడు జయ విజయులు సనకసనందనాథుల శాపానికి గురయ్యారే వాళ్లే ఇప్పుడు దితి యొక్క గర్భములో ప్రవేశించారు. ఇంకొక కారణము కూడా ఉన్నది, అదేమిటో తెలిసిన, పూర్వం ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద నుంచి బయటకు వచ్చి భూలోకంలోకి వెళ్ళి, ఆ కాలంలో ఇంకా ప్రళయం రాని క్రితం భూలోకంలో కొన్ని పారిజాత పుష్పాలు ఉన్నాయి, ఆ పువ్వులు తీసుకురండి దానితో విష్ణువుని పూజిస్తానంది. ఎవరిని తెమ్మన్నది పువ్వులు? జయ విజయుల్ని. వాళ్ళు వెంటనే, అమ్మా నువ్వు చెబితే చెయ్యం, స్వామివారు చెబితేనే చేస్తామన్నారట. ఇప్పుడు ఈ మాట కూడా భాగవతంలో వ్యాసుడు రాశాడు తృతీయ స్కంధంలో, ఎందుకో పోతన గారు అనువాదం చేయలేదు దీన్ని, మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు నిజం చెప్పాలంటే అయ్యగారు చెప్పినప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదు, అమ్మగారు చెప్పినప్పుడు చెయ్యాలి, ఎందుకంటే అసలు ఆదరించేది ఆవిడే. ఈ బోడయ్య గారు కూడా ఇలా చేయగట్టుకోవాల్సింది ఎక్కడైనా సరే. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా అయ్య కంటే అమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అమ్మవారిని లక్ష్మీదేవిని ఎవడన కాదంటండి, ఇప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకుంటే అయ్యవారి దగ్గరికి తీసుకెడుతుంది. భక్తులు ఎప్పుడూ కూడా ముందు అమ్మకి నమస్కరించి ఆ తర్వాత అయ్యకి నమస్కరించాలి అని సకల పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి మాట కాదన్నారట స్వామివారు చెబితే తప్ప నీ మాట వినమనగానే, అయితే మీరు రాక్షసులై పుట్టండి అని చెప్పించింది. ఆనాడు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం నిజం చెయ్యడం కోసం ఈ సనక సనందనాథులనే వంక పెట్టి మళ్లీ శాపానికి గురయ్యేలా చేసి, ఎందుకని లక్ష్మీదేవి శాపానికి వాళ్ళు గురి భూలోకానికి పడితే విష్ణువు కూడా స్త్రీ చేతిలో కీలుబొమ్మంటారని లేకపోతే ఇంకోటేదో అంటారని లేదా లక్ష్మీదేవి యొక్క మాటే చెల్లుబడవుతుందని కొందరు అంటారని లక్ష్మీదేవికి నచ్చ చెప్పి ఇంతకాలం ఆగట్ట స్వామి. అందుకే సనక సనందనాథులతో అంటాడు, ఇది కేవలం మీ శాపమే కాదు, ఇంత పూర్వం లక్ష్మీదేవి శాపం కూడా, ఆ శాపానికి ఈ శాపం మళ్లీ కాస్త తోడయ్యింది, కాబట్టి మా వాళ్ళు కొంతకాలం చావు దెబ్బలు తింటేనే మంచిది, ఇంకెప్పుడు లక్ష్మీదేవిని కాదనరు అన్నాడు ఆయన. అందువల్ల ఇవన్నీ పుచ్చుకుని వాళ్ళు దితి గర్భంలో ప్రవేశించారు. వాళ్ళు పుడతారు, దేవతలారా మీకు గండములు తప్పవు, అంతటి జయ విజయులు గనకే వాళ్ల తేజస్సు వల్ల మీ తేజస్సు తగ్గిపోయింది అనగానే, అయితే మేము మళ్ళీ కొంతకాలం పాటు స్వర్గానికి దూరం అవ్వవలసిందేనన్నమాట అని పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారట దేవతలు. మీరేం బెంగెట్టుకోకండి, స్వామివారు ఏదో రకంగా నాలుగు దెబ్బలు తిన్నా ఐదో దెబ్బ తగిలేలోపు రక్షిస్తాళ్ళే, ఈలోపు నాలుగు దెబ్బలు పడండి. బ్రహ్మకి నమస్కరించి ఆ నాలుగు దెబ్బలు ఎలా ఉంటాయో, వాడు కొడితే అందులో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అవి మామూలు దెబ్బల అనుకుంటూ తప్పదు గనక వెళ్ళిపోయారట. అదిగో ఆ మహావీరులు జయ విజయులు విష్ణుదూతలు ఈ దితి గర్భంలో నూరేళ్లున్నారు. ఆ తేజస్సుకి దేవతల తేజస్సు మాసిపోయింది. ఒక శుభముహూర్తంలో నీళ్లలో పడ్డారు. చెప్పానుగా అప్పటికింకా భూదేవి ఎక్కడో సముద్రంలో ఉంది. వాళ్ళు పడి పడగానే చూస్తూ ఉండగా ఆబోతుల్లాగా ఏనుగుల్లా పెరిగిపోయారు. పుట్టి పుట్టడంతో మహాపర్వతకాయులైపోయారు. చేతులకి కంకణాలతో మెడలో హారాలతో నెత్తిమీద కిరీటంతో పుట్టారు. బంగారపు రంగులో ఉండేవారట. అందులో పెద్దవాడేమో పూర్తిగా బంగారపు రంగు, రెండో వాడు శరీరం బంగారం రంగే కాక కళ్ళు కూడా ఎర్ర బంగారంలో ఉండేవి. వెంటనే వాళ్ళు పుట్టగానే సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు వీళ్ళు వణికిపోయారు. జలం కంపించింది, రకరకాల జంతువులు అరిచాయి, అపశకునములు తోచాయి, అందరూ వణికిపోతూ ఉంటే దితి పరిగెత్తుకొచ్చి ఏమండాయి పిల్లలు పుట్టారు, పిల్లల్ని ఎత్తుకుందామా అంటే వాళ్ళు ఏకంగా దున్నపోతులా పెరిగిపోతున్నారండి, ఏమెత్తుకుంటానండి అందుట. అదే మరి మాటల కావాలని ఏరికోరి సంధ్యా సమయంలో కన్నావుగా అనుభవించు అని చిరునవ్వు నవ్వి పిల్లల్లారా అన్నట్ట. వాళ్ళు అంత పెద్ద శరీరంతో పుట్టిన అమ్మ నాన్న అంటే చాలా భక్తి అండి. తల్లికి నమస్కరించారు, తండ్రికి నమస్కరించారు. అప్పుడు తండ్రి ఎర్రగా బంగారము వంటి కళ్ళు కలిగిన వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు. హిరణ్యము అంటే బంగారం, బంగారపు రంగులో ఉన్న కళ్ళు ఉండడం వల్ల హిరణ్యాక్షుడు. రెండో వాడి శరీరమే బంగారం రంగులో ఉంది అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. మొరటుగా ఉన్నా అందంగా ఉండేవారట, భయంకర శరీరాలతో ఉండేవారు వాళ్ళు. అందులో పెద్దవాడికి బ్రహ్మవరాలు ఉండడం వల్ల వాడు గర్వించి దేవతల్ని చీల్చి చెండాడాడు. రెండో వాడు బ్రహ్మను అడిగి భూమి నాకు ఇచ్చేయి అన్నట్ట. బ్రహ్మగారు నేను నువ్వు అడిగితే కాదంటానా, భూమి నీదే అన్నాడు. అందుకే వాడు భూమిని ఒక్క తన్ను తన్నితే అది ఎక్కడికో రసాతలానికి పోయింది. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, ఒక గద పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఇంత పరాక్రమం కలిగిన నన్ను జయించేవాడు ఒక్కడూ కనపడ్డంలా, మా పెద్దమ్మ అదితికి చాలామంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా యుద్ధం చేసి నన్ను ఓడిస్తారేమో అని చేతులు తేటెక్కువైపోయి ఈ తేట తీరాలంటే ఎవడి తాట వలచాలా అనుకుని గద పుచ్చుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. తీరా వీడు వస్తూ ఉంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళు హడిలిపోయి రహస్యంగా చెట్ల కింద పుట్టల కింద దాక్కున్నారు. వీడు స్వర్గమంతా వెతికట్టే ఎక్కడ ఒక్కడు కనపడ్డు. వాడు ఆశ్చర్యపోయి స్వర్గలోకంలో ఇంద్రుడు మొదలైన దేవతలు ఉండాలి, ఒక్కరూ కనపడ్డంలా, ఏమైపోయారబ్బా, ఒరే ఇంద్ర నేను వచ్చాను అని మళ్ళీ అరిచట్ట. కానీ ఎవరూ పలకల, ఎందుకు వచ్చింది పలికితే తంతాడు వాడు. వాడు గోండా ఛానల్ లాంటి వాడు, 24 గంటలు తప్పుడు ప్రసారం చేసే దరిద్ర ఛానల్స్ ఒకటి ఉన్నాయండి మనకి, అలాంటి గోండాలతో యుద్ధం వాడు చేస్తాడు. అందుకని ఎవరికి వాళ్ళు దాక్కున్నారు. దాక్కున్నంత మాత్రం చేత వీడేమి గెలిచినట్టు కాదు. వాడు మీసం వెలేసుకుని దేవతలంతా ఎక్కడో దాక్కున్నారు, తప్పుకున్నారు, ఇక వీళ్లతో పని ఏమిటనుకుని గద బుచ్చుకు బయలుదేరాడు. ఆ తర్వాత సముద్రంలోకి వచ్చి ఢామ్ ఢామ్ అని గదతో నీళ్ల మీద కొట్టాడు. కొట్టి సముద్రానికి అధిదేవత వరుణుడు పడమర దిక్కులో ఉన్నాడు. ఆయన భవనం దగ్గరికి వెళ్ళి తలుపులు విరగదన్ని లోపలికెళ్ళి వెకిలిగా అవినయంగా, ఏమోయ్ వరుణదేవ సోదర నమస్కారం. అది నమస్కారం అంటే నిజంగా భక్తితో పెట్టడంలా, వెటకారంగా పెట్టాడు. అప్పుడప్పుడు మనం కూడా అలాగే పెడుతూ ఉంటాం, నమస్కారం అంటే అన్నామంటే వెనకాతలు ఏదో వేసేసినట్టే అవతల వాడికి. ఇప్పుడు ఈ వరుణుడికి వెకిలిగా దండం పెట్టి, ఏం వరుణదేవ ఎలా ఉన్నావు అంటే నువ్వు దేవా అనగానే నా ప్రాణం జీవ అన్నట్టుగా వినపడుతోంది, ఇంతకీ ఎందుకు వచ్చావు సోదరా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, నా చేతులు మంచి బరువుగా ఉన్నాయి, తీట తీరడం లేదు, యుద్ధం చేద్దామా అని స్వర్గం మీదకి వెళ్ళాను. తీరా స్వర్గంలో నాతో ప్రతివీరుడు ఒక్కడూ లేడు, ఎవరికి వాళ్ళు దాక్కున్నారు. కానీ నువ్వు వీరుడివని, ఎంతో మందిని చంపావని, ఇంతో పూర్వం రాక్షసులు అందరి తలకాయలో పగలగొట్టావని విన్నాను. ఏది, నాతో గదాయుద్ధం చేస్తావా? ఇదిగో చూడు గద అని గిరగరా తిప్పేట. వాడు అలా అన్నందుకు పళ్ళు పటపట కొరుక్కున్నాడు వరుణుడు. లోపల మనస్సు కొతకొతలాడింది. కానీ అనవసరంగా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు, అనువుగా అనే చోట అధికుల మనరాదు. ఇప్పుడు యుద్ధం చేస్తే వాడు తంతాడు, నాకంత శక్తి లేదనుకుని. సోదరా, ఈ మధ్య నేను కూడా తాత్కాలిక సన్యాసం పుచ్చుకున్నాను, టెంపరీ సన్యాసం. అనగానే వీడు తెల్లబోయి ఎప్పుడు పుచ్చుకున్నావు అన్నట్టు, ఎప్పుడైతేనే నిన్ను చూడగానే పుచ్చుకున్నాను. ఎందుకు సన్యాసం పుచ్చుకుని యుద్ధం మానేసిన నాబోటి వాడిని యుద్ధానికి పిలిచి చావగొడతానంటావు? నిజం చెబుతున్నాను, నా చేతులు ఎందుకు ఈ మధ్యన కొంచెం చచ్చుబడిపోయినట్టుగా ఉన్నాయి, పెరాలసిస్ వచ్చింది నిన్ను చూడగానే. నేను యుద్ధం చెయ్యలేను. నిజంగా వరుణుడు గదా యుద్ధంలో చాలా గొప్పవాడు ఉండోయి, అందులో సందేహం లేదు. అయినా ఇప్పుడు యుద్ధం చెయ్యలేను. యుద్ధం చెయ్యను బాబోయని చేతులు ముడుచుకున్న వాళ్లతో యుద్ధం చేసి ఓడించడం కూడా ఘన కార్యమేనా కాదు? నీ చేతుల తేట తీరి నీ తాట ఒలిచి ఈ పూట నీకు కాటిని చూపించే వీరుడు ఒక్కడున్నాడు. ఇప్పుడే బ్రహ్మగారి ముక్కులోంచి పుట్టాడు. ఆయనే యజ్ఞ వరాహమూర్తి. శ్రీ మహావిష్ణువు తెల్లని పందితో పాతాళానికి వెళ్లి జలాలలో ఎక్కడుందా భూదేవి అని వెతుకుతున్నాడు. ఆయనకి ఎదురుపడేవా? కుక్కలకి నక్కలకి నిన్ను ఆహారంగా వేస్తాడనగాని ఈ కుక్కలు నక్కలు పట్టించుకోలేదు వాడు. అయితే నాతో యుద్ధం చేసే వీరుడు ఒకడున్నాడన్నమాట. వాడు ఎలా పుట్టాడన్నట్ట, ఏమో సృష్టి చెయ్యమని స్వయంభవ మనువుని శతరూపని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళేమో భూదేవి లేదు కదా అన్నారు. ఆ భూదేవి ఎందుకు లేదా అని విష్ణుమూర్తి ఆలోచించి బ్రహ్మగారి కుడిముక్కులోంచి బొటన వేలంత రూపంతో పుట్టాడు. ఆయనే ఇప్పుడు పాతాళంలోకి నువ్వు తన్నె అవతల పారేసావే ఆ భూమిని పైకి తీసుకురావడానికి వెడుతున్నాడు అనగానే వీడు వెంటనే ఎక్కడ నీళ్లని నీళ్లను చీల్చుకుంటూ వెళ్ళాట. సరిగ్గా అంత పూర్వం మనం ప్రారంభంలో చెప్పుకున్నాగా, శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపంతో పాతాళానికి వెళ్ళాడు. జలమంతా వెతకడం మొదలెట్టాడు. ఎక్కడో రసాతలంలో భూదేవి గతగత వణికిపోతూ నారాయణ వాసుదేవ రక్షించంటోందిట. వెంటనే ఈయన అభయమిచ్చి కంగారు పడకు వచ్చాను అని రెండు కాళ్లతో ముందు కాళ్లతో భూమిని బంతిల గోళంలో పట్టుకుని తన ముట్టి మీద ఉన్న కోరల మీద పెట్టుకున్నాడు. కోరల మీద పెట్టుకుని నీళ్లను చీల్చుకుంటూ వస్తూ ఉంటే ఆ వేగానికి సముద్రుడు గజగజలాడిపోయాడు. ప్రభు, అంత గట్టిగా ఈదకు తట్టుకోలేకపోతున్నానన్నట్ట. అంతలా ఈదుకుంటూ పైకొస్తూ ఉంటే ఈలోపు వెతుక్కుంటూ హిరణ్యాక్షుడు గదపుచ్చుకుని అక్కడికి వచ్చాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది వరాహస్వామిని చూడగానే. కనుగవ నిప్పులురాలగ సునిశిత దంష్ట్రాగ్రయుత వసుంధరుడగుతున్ తనకేదే తనకెదురేతేగని అవ్వనచరమేరీతి ఇప్పుడు వనచరమయ్యన్. కళ్ళల్లోంచి ఎర్రని నిప్పులు రాలుస్తూ తెల్లని కోరలు ఇలా బయటపెట్టి పెద్ద ముట్టే, ఆ ముట్టెకి ఉన్న కోరల మీద భూదేవిని పెట్టుకుని భూదేవిని మోసుకుంటూ మహావేగంగా నీళ్లలో నుంచి ఈదుకుంటూ పైభాగానికి వస్తున్నటువంటి యజ్ఞవరాహస్వామిని వనచరాన్ని చూచాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా, వనచరమేరీతినిప్పుడు వనచరమయ్యన్ అన్నాడు. వనచరము వనచరమయ్యిందేమిటి అన్నట్ట. అంటే మనకు కూడా ఆశ్చర్యం కలగాలి కదా, వనచరము వనచరమవ్వకి ఇంకేమవుతుంది? అదే చమత్కారం. అంటే వనము అంటే అడవి అని ఒక అర్థం. అడవి పందులు ఎక్కడుండాలి? అడవుల్లో ఉండాలి. కాబట్టి వనచరము అంటే అడవులలో తిరిగేటటువంటి జీవి. రెండవది వనచరము అంటే, వనము అంటే నీరు. అందుకే తామర పువ్వుకి వనజ, వనజ అంటే నీళ్లలో నుంచి జ పుట్టింది. అమృతం జీవనం వనం అని నీటికి పేరు. కాబట్టి వనచరము అంటే ఒక అర్థమేమో అడవిలో తిరిగేది, మరొక అర్థమేమో నీళ్లల్లో తిరిగేది. ఇప్పుడు అడవుల్లో తిరగవలసిన వస్తువు జంతువు నీళ్లల్లో తిరుగుతోంది ఏమిటి అన్నట్ట. అక్కడితో ఆగక, ఏయ్ ఆగరా, ఎవడవరా నువ్వు, నాకెదురుబడి కూడా నాకు నమస్కరించక నా భూమిని నాకివ్వక పైకి లేచిపోదాం అనుకుంటున్నావా? నేను బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే ఈ భూమిని నాకిమ్మన్నాను. ఆయన ఇచ్చేశాడు, భూమి నాదే, అందుకే ఒక్క తన్ను తన్ని నీళ్లల్లో గెంటేశాను. అటువంటి భూమిని నువ్వు ఎత్తుకుపోతావా? నువ్వు దొంగవన్నాడు పైగా. దొంగాడా? నా వస్తువు ఎత్తుకుపోతావా? నాకు తెలియకుండా దొంగాడు ఎవడన్నా వచ్చి నా ఇంట్లో పడితే వాడిని బతకనిస్తానా అని కారుకూతలు కూసేట. ఘన సూకర్ర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునన్ కనిన రసాతల గత భువి అనయంబును నాయధీనమై వర్తిల్లున్. ఓయి పెద్ద పంది, మూర్ఖుడా, అధముడా, బ్రహ్మదేవుడి చేత నాకివ్వబడిన భూదేవుని ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? ఇది నా అధీనం రా, కాసుకో, యుద్ధానికి రా అని ఎన్ని తిట్టినా ఆ తిట్లు విని చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కామక్రోధాదులు నిగ్రహం కలిగిన వాణ్ణి ఏమీ చెయ్యవు. మహాత్ముడైన యోగిని కామక్రోధాదులు ఏమీ ఎలా చెయ్యలేవో విష్ణువుని వాడి తిట్లు కూడా ఏమీ చేయలేదు. ఆయన నవ్వుకుంటూ తర్వాత చూద్దాంలే, ప్రస్తుతం మాట్లాడకూడదని పైకి వస్తున్నాడు. వాడు ఇంకా తిట్టాడు, బండభూతులు తిట్టాడు. ఒక ముక్కలో చెప్పాలంటే సంస్కృతంలో వ్యాసుడు అన్ని తిట్లున్నాయా అని ఆయనకే అనిపించేలా వాడు తిట్టాట. తిడితే భూదేవి వణికిపోతోంది. ఇప్పుడు వాడితో యుద్ధం చేశాడు అనుకోండి, ఈ భూదేవి వణికిపోతోందని ఒరే నువ్వు తిట్టుకోరా అని మనస్సులో అనుకుని, భూదేవి నువ్వేం కంగారు పడకు, వాడు ఎన్ని తిట్టినా రెచ్చిపోయి ఇప్పుడు యుద్ధం చెయ్యను, నిన్ను పైకి తీసుకెళ్ళాక నిన్ను సురక్షిత స్థానంలో అట్టే పెట్టాక నీ రక్షణ బాధ్యత చేపట్టాక అప్పుడు వాడి సంగతి చూస్తాను, కాసేపు నువ్వు కంగారు పడకనగానే అమ్మో అని ధైర్యం వచ్చింది ఆవిడికి. స్వామి, వాడు నిన్ను తన్ని ఎత్తుకుపోతాడేమో, నువ్వు కూడా తొందరపడి యుద్ధం చేస్తే ఆ సమయంలో మళ్ళీ ముట్టి మించి నీళ్లలో దారిపోతానేమో, వాడు మళ్ళీ కాళ్లతో తంతాడేమో అని భయపడుతున్నాను, నువ్వు ధైర్యం ఇచ్చావు కదా అన్నదట. ఈ విధంగా నీళ్ల పైకొచ్చి ఆ భూమిని నీటి ఉపరితలం మీద పెట్టాడు. గిర్రం తిరుగుతూ ఉండి నీళ్ల మీద, నా చూపుల వల్ల నీకు ఒక శక్తి వస్తుంది, అది నీకు ఆధార శక్తి, ఈ ఆధార శక్తితో నువ్వు నిలబడు, ఇప్పుడు నేను వాడి సంగతి చూసుకుంటాను, మేము తన్నుకుంటాం, నువ్వేం కంగారు పడకే భూదేవి, నువ్వేం భయపడకన్నట్ట, నువ్వు రక్షించాక ఇంకెందుకు భయం, యుద్ధం చేయిపోయింది ఆవిడ. ఇప్పుడు వెనక్కి తిరిగాడు ఆయన. వెనక్కి తిరిగి, ఆ ఏమిరా, నేను పందిని, నిజమే పందిని, నీలాంటి పిచ్చ కుక్కల్ని చీల్చి పారేసే అడవి పందిని, సందేహం లేదు. యజ్ఞ వరాహాన్ని, యజ్ఞంలో దర్భలు కాలినట్టుగా నీవు కాలిపోబోతున్నావు, యుద్ధమేగా నీకు కావాలి, కాసుకో అంటూ ఆయన ఉత్తర క్షణంలో ఒక గద ధరించాడు. ఆ గదకి అప్పుడు దేవతలంతా పుష్పవర్షం కురిపించి ఒక పేరు పెట్టారు. కు అంటే భూమి, మోదము అంటే ఆనందము. కు అని పేరు కలిగింది గనక భూమికి, మోదమును కలిగించటం వల్ల కౌమోదకి అని పేరెట్టారు. అత్తపోరు ఆ కథగా పేరు లేదు. కౌమోదకి అంటే భూమికి ఆనందము కలిగించినది. ఎలా ఆనందం కలిగిస్తుంది? రాక్షసుడితో గదాయుద్ధం చేసి వాడిని చంపాడు. అందుకని రాక్షసుణ్ణి జయించడం కోసం, భూమికి ఆనందం కలిగించడం కోసం గద పట్టుకోవడం వల్ల కుమోదం కరు అతీతి కౌమోదకి, భూమికి ఆనందం కలిగించడం వల్ల కౌమోదకి అని పేరు వచ్చింది. కు అనే ఒక అక్షరమునకు భూమి అనర్థం అన్నమాట. ఈ విధంగా కౌమోదకి ధరించాడు. ఆ ఇద్దరి యుద్ధం, భయంకరమైనటువంటి ప్రళయకాల యుద్ధం అంతా, ఈ యజ్ఞ వరాహావతారం యొక్క సమాప్తి, ఇటువంటివన్నీ రేపు చెప్పుకుందాం. రేపు ఇంకా అపూర్వమైన కథలున్నాయి. అసలు సృష్టి యొక్క రహస్యాలు ఎన్నున్నాయో అవన్నీ భాగవతం మనకిచ్చిన ఒక వరం. వాటిని యథాప్రకారంగా 6:25కి మనం ఇక్కడ కలుసుకుని ప్రార్థన చేసుకుని ముచ్చటించుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.